இனிமேனா ஆத்தம் பண்ணுகிறார். சுட்டு ஆக்குலு ஆக்குலு செஞ்சினா ரொம்பல நரிக்கணும். కింద వేరుంటే ఒక వర్షం కురిస్తే మళ్ళీ ఆకులు వస్తాయి, రొబ్బలు వస్తాయి, చెట్టు మామిడి చెట్టు అయిపోతుంది. అలాగే మనస్సు ఉంది, దేహం ఉంది, ఇంద్రియాలున్నాయి, తలంపులున్నాయి, ప్రపంచం ఉంది, రాగాలున్నాయి, ద్వేషాలున్నాయి, ఇవన్నీ రొబ్బలు, ఆకులు, చిగుళ్ళు లాంటివి. ఈ నేననే తలంపు వేరు లాంటిది. అంచేత రొబ్బలు నరికినా ఆకులు తుంచినా వేరున్నని చెప్పు. మళ్లీ వర్షాకాలం వచ్చేటప్పటికి మళ్ళీ విజృంభించే అవకాశం ఉంది. సంసార వృక్షం మళ్లీ విజృంభించే అవకాశం ఉంది. దేహము, మనస్సు, ఇంద్రియాలు, ఇదంతా భయం సమాధి. మనం చేసే పుణ్యాలు, మనం చేసే పాపాలు, ఇంద్రియాలు, విషయాలు, మనస్సు, ఇదో భయం సమాధి. కొంతమందికి భజన చేయించుకోవడం ఇష్టం. మీరు ఇంతటి వారు అంతటి వారని స్తోత్రం చేస్తేనే వాళ్ళు ఏదైనా ఉపకారం చేస్తారు, లేకపోతే ఇంకేం చేయరు మనకు. పాపం లేదా అవసరం కోసం వాళ్ళ స్తోత్రం చేస్తే వాళ్ళని ఎదురు ఆడాలనుకుంటారు. మీరు ఎక్కడైనా అప్పుకెళితే ముందు వాళ్ళని స్తోత్రం చేయాలి. మీరు తర్వాత వడ్డీ ఇచ్చేసినప్పటికీ వడ్డీ ఎలాగ పుచ్చుకుంటారనుకోండి, ఆ స్తోత్రం చేస్తేనే కానీ 10,000 5,000 అప్పు కూడా ఎవరు ఉన్నవాళ్ళు కూడా ముందు స్తోత్రం చేయాలి. అది వాళ్ళకి ఇష్టం. అది ఆ భజన సమాజంలో రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. అలా ఇన్స్ట్రుమెంట్స్ లో ఈ ఇంద్రియాలు ఒకటి, ఇంద్రియాలు ఒక రకం మ్యూజిక్, మనస్సు ఒక రకం మ్యూజిక్. ఒక దేహం, ఒక ఇంద్రియం కూడా కలిగితే ఇంకో ఇంద్రియం కూడా నా మాట ఏం చెబుతున్నట్టు. మీకు అర్థమవుతుందండి? కొన్ని సినిమాలు చూడాలని సినిమాలు చూడాలంటే కళ్ళకి పని చెబితే మరి నాలుగు ఇంకో పని చెబుతుంది. అలాగే తల ఇంద్రియానికి ఒక మ్యూజిక్ అది. అంటే ఇక్కడ ఈ ఇంద్రియాలు అంటే ఎవరికి భజన చేస్తారు? ఎవరికి భజన చేస్తారంటే దేహుడికి భజన చేయి, అహంభావానికి భజన చేస్తారు. మన లోపల అహంభావం ఉంది కాదండి. ఈ అహంభావన లోపల వాడు ప్రభువు కింద ఉంటాడు. మీకు అర్థమవుతుంది? మనం ఎవరి దగ్గరైనా అప్పుకెళ్ళామనుకోండి, ఆడికి ఆడ అహంభావానికి మనం భజన చేయాలి. ఆడ అహంభావానికి భజన చేస్తే వడ్డీ ఎలాగ పుచ్చుకుంటాడు అనుకోండి, మొత్తమే ఎంతో కొంత ఇస్తాడు. వాళ్ళు ఉన్న దేవుడికి భజన చేస్తే మళ్ళీ ఒప్పుకోడాడు. మీకు అర్థమవుతుంది? వాళ్ళు ఉన్న దేవుడికి భజన చేస్తే వాడు భక్తుడైతే కదా, వాళ్ళు ఉన్న దేవుడు వాడు భక్తుడైతే వాళ్ళు ఉన్న దేవుడికి మనం భజన చేస్తే వాడు సంతోషిస్తాడు. వాడు భక్తుడు కాదు కదా అంటే వాడు అహంభావనకే మనం భజన చేయాలి. ఎండగా లోకంలో ఏంటంటే ఆత్మస్థితి పరమంద. లోకంలో ఇంకా చాలా మటుకులు ఉండే పనులు, వాళ్ళని వాళ్ళు పొగుడుకోవటం, ఇతరులను చెట్టడం. రమణ మహర్షి గారు చెబుతూ ఉంటారు, ఎవరైనా ఇద్దరు కలుసుకుంటే మూడేవుడి గురించి మాట్లాడుకుంటారు. అక్కడ వీళ్ళిద్దరూ చాలా పెద్ద మనుషులు అన్నట్టు. మీరు ఎక్కడైతే మనం కూడా మన అనుభవం ఉంది కదా, ఎవరైనా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అనుకున్న అడుగుల మీద కానీ ఇంటికాడ కానీ వీళ్ళిద్దరూ చాలా బుద్ధిమంతులు అయినట్టే మూడోడు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకు ఈ ఫస్ట్ పర్సన్ విడిచిపెట్టడం ఎందుకు, ఈ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ కూడా ఎత్తుకుని నువ్వు మాయలో పడతాను ఎందుకు? ముందు నేననేది ఫస్ట్ పర్సన్. ఆ ఫస్ట్ పర్సన్ వచ్చిన తర్వాత సెకండ్ పర్సన్ వచ్చింది, థర్డ్ పర్సన్ వచ్చింది. ఫస్ట్ పర్సన్ లేకుండా సెకండ్ పర్సన్ లేదు, థర్డ్ పర్సన్ లేదు కదా. ఫస్ట్ పర్సనే మాయా. అంటే ఇది నువ్వు దీని విజృంభిణి నువ్వు కంట్రోల్ చేయలేక సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ కూడా మోసం తిరుగుతున్నావు. మా ఇంతా ఇక్కడ ఉందని చెప్తారు భగవాన్. లోపల అయితే ఇంతకీ భగవాన్ ఏం చెప్తున్నారంటే వీళ్ళు ఎంత చెప్పినా వీళ్ళు పాపాన్ని చెప్తున్నాడు. మీరు ఎలా చెప్తే అలా వింటారన్నా నేను కూడా ఎత్తుకు అంటున్నాడు పాపం. వాడు నేను చేస్తాను అన్నాడు. మీరు తెల్లారుదాం 4 గంటలకు లేమంటే లభిస్తాను, జపం చేసుకోమంటే చేస్తాను అని బాగానే మీరు చెప్పిన పుణ్యం చేయమంటే చేస్తాను. ఏదైనా సత్రం కట్టండి, సత్రం కట్టిస్తాను, నువ్వు తప్పించమనండి, నువ్వు తప్పిస్తాను. కానీ నేను గొడవకి మీరు దాన్ని దాంట్లో దాన్ని గొడవలోకి రావద్దు. మీరు నేను రాను, మీరు రావద్దు అనేమో చెప్తానంటే భగవాన్ దాన్ని పెర్సిస్ట్ చేస్తాడు, అని అంగీకరించవద్దాను. మంచిదంటే అసలు చావు పుట్టుకు సృష్టి యొక్క రహస్యం, ఈ చచ్చిపోవటం పుట్టుకు యొక్క రహస్యం అంతా ఇందులో ఉంది. ఈ నేనంటే ఏంటి నీకు అర్థమైతేనే కానీ డెత్ అంటే ఏంటో, భర్త అంటే ఏంటో కానీ మీకు కోటి జన్మలు ఇస్తున్నా మీకు తెలియదు. మీకు ఈ నేను గురించి తెలియదు అనుకోండి, దేవుడి గురించి తెలియదు, పుట్టుకు గురించి తెలియదు, చావు గురించి తెలియదు, కోటి జన్మలు ఎత్తినా తెలియదు. మీరు భగవద్గీత ఉపనిషత్తులు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చదివినా తెలియదు. ఏదో పుణ్యం వస్తుంది, చదివితే పుణ్యం వస్తుంది. దానికే పుణ్యం చెప్పి పుణ్యం వస్తే కృతి మహోదో పతన కారణం, ఫలం అశాశ్వతం, గతి నిరోధకం. మీకు ఏదైనా పుణ్యం వస్తుంది అనుకోండి, ఇప్పుడు 100 రూపాయలు వేసుకుని భీమవరం వెళ్ళామనుకోండి, భీమవరం వెళ్తే కొంచెం ఏదో సినిమా చూసి కిళ్ళి వేసుకుని సిగరెట్లు కాల్చుకుని తను చెప్పి ఏదో ఫస్ట్ షో సెకండ్ షో చూసి వచ్చేస్తాం 100 రూపాయలు అయ్యే వరకు. 100 రూపాయలు అయిపోయిన తర్వాత మరి పాలకూడే శుద్ధం అవ్వాల్సింది. అదేవిధంగా పుణ్యం చేసుకుంటే మనం ఏదో వైకుంఠానికి స్వర్గలోకానికి వెళ్తాం, పుణ్య ఫలితం అయిన తర్వాత మరి వెళ్ళి రండి పాలకూడే వెళ్ళి రమ్మని అంటారు. నీకు అర్థమవుతుంది. పుణ్యం కూడా పర్సనల్ గా ఇకే, ఏదైతే మనం నేను నేనంటున్నామో అదే పుణ్యం అనిపిస్తుంది. అంటే అది ఎందుకు వస్తుంది అంటే, ఇది మనం ఏ పని చేసినా నేను చేస్తున్నానన్న భావంతో చేస్తాం. అంటే పుణ్యం చేస్తే పుణ్యం ఈ నేను అనిపిస్తుంది, పాపం చేస్తే పాపం ఈ నేను అనిపిస్తుంది. మనం ఏది చేస్తే అది ఎదురొస్తుంది. కానీ ఇదంతా పారమార్థిక సత్యం కాదు, పరమసత్యం కాదు, అంతిమ సత్యం కాదు, నేకెడ్ ట్రూత్ కాదు, ఫైనల్ ట్రూత్ కాదు. పాపం అడిగేవాడిని ఎందుకు ఎక్కడెక్కడ కూర్చొని మాయలో కూర్చోబెట్టడం, ఎందుకని వాడిని చివరికి తీసుకుపోదాం, ఆ సోర్స్ లోకి తీసుకుపోదామని భగవాన్ ప్రయత్నం చేస్తాంటే వాడేమో నేను రానని ఆడంటాడు. మనం చనిపోతున్నాం, మనం చనిపోతున్నప్పుడు మన ఇంద్రియాలన్నీ సమస్యలు కారిపోతాయి. కళ్ళు ముక్కు చెవులు అన్ని కారు దేహం, దేహము దేహానికి సంబంధించి ఇంద్రియాలు అనే సమస్యలు. ఏమిటంటే మనం చనిపోయిన తర్వాత మనసులో గొడవలు కూడా అనేది, చనిపోయిన తర్వాత మనసులో గొడవలు కూడా, చనిపోయిన వెంటనే నిద్రపోయినట్టు వెళ్ళిపోతాడు మనిషి. చనిపోయిన తర్వాత ఎక్కడ ఉంటారో మనకు కన్నర పడకండి, రోజు నిద్రలో మనం ఎక్కడ ఉంటాము, చచ్చిపోయిన తర్వాత. సబ్జెక్ట్ ఎక్కడ వచ్చిందంటే, ఈ భజన సమాజం ఆగిపోతుంది చచ్చిపోయినప్పుడు. ఈ భజన సమాజం చూసారు, ఈ భజన సమాజం ఉంది కదండి, దేహం ఒకటి, ఈ మనస్సు ఒకటి, ఇంద్రియాలు ఒకటి, ప్రపంచం ఒకటి, ఈ భజన సమాజం మట్టికి ఆగిపోతుంది. చచ్చిపోయటం అంటే, చచ్చిపోవడం అంటే ఏంటి, దేహం చచ్చిపోతుంది. దేహం చచ్చిపోయినోడికి ప్రపంచం కనపడదు, ఇంద్రియాలు కాలిపోతాయి. ఇంద్రియాలు లేనివాడికి ఇంత విషయాలు ఏముంది, విషయాలు లేవు. మరి నిద్రపోయిన వాడికి ఇంత ఆలోచన ఏంటి, నిద్రపోయినోడు చచ్చినోడితో సమానం. వాడికి మంచి లేదు, చెడ్డ లేదు, పుణ్యం లేదు, పాపం లేదు, ఎవరికి, నిద్రపోయినవాడికి. అంటే చచ్చిపోవటం అంటే ఏమి లేదు, చచ్చిపోయటం అంటే ఈ నేననే తలంపు. ఇప్పుడు నేను నేనంటున్నాను చూడండి, ఇప్పుడు ఈ భజనలన్నీ ఇంద్రియాలు భజన చేసినా, దేహం భజన చేసినా, సమాజం భజన చేసినా, మనసు భజన చేసినా, ఈ నేననే తలంపుకే భజన చేస్తున్నా, నేననే తలంపుకే భజన చేస్తున్నా. ఇప్పుడు మీ అహంభావాన్ని సంతృప్తిపరిచే మాట నేను చెప్పాను అనుకోండి, నాన్నగారు చాలా మంచి అని అంటారు మీరు. కానీ అహంభావాన్ని ఓడగొట్టే మాటలు చెప్పాను అనుకోండి, ఏమండి నా మాటలు మీకు రుచించకపోవచ్చు. ఇది కృష్ణుడు గీతలో చెప్పాడు. కొన్ని కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే, ప్రారంభంలో విషం కింద ఉంటాయి, పరిణామంలో అమృతం కింద అవుతుంది. కొన్ని కొన్ని మాటలు చీపుగా ఉంటాయి, అమృతం కింద ఉంటాయి, పరిణామంలో విషం ఎదురవుతుంది. కొన్ని కొన్ని అహంభావాన్ని ఉబ్బించే మాటలు నేను చెబుతాను అనుకోండి, మీరు వినేటప్పుడు అమృతం చెవిలో పోసుకున్నట్టు ఉంటాం. ఈ అమృతం చివరికి నేను చెప్పి మాట్లాడి విషం కింద అయిపోతుంది. మీ అహంభావాన్ని తొలగించడానికి ఏమన్నా నాలుగు మాటలు నేను చెప్తాను అనుకోండి, చేతే వినేటప్పుడు అంటే అహంభావంతో తాదాత్యం పొందడానికి మనం అలవాటు పడ్డాం కాదు, వినేటప్పుడు అమృతం నోట్లో పోసుకున్నట్టు ఉంటుంది, ఎండిన నోట్లో పోసుకున్నట్టు ఉంటుందండి. కానీ పరిణామం ఇది అమృతం అవుతుంది. అయితే చచ్చిపోవటం పుట్టడానికి ఇది బాగా అర్థం చేసుకుని, సీక్రెట్ అంతా ఇక్కడ, సృష్టి యొక్క రహస్యం అంతా ఇక్కడ ఉంది. మనం గాఢ నిద్రలో నేను లేనని ఎవరని చెప్పాం, గాఢ నిద్రలో మనం నేను ఉంటాం. మనం చనిపోయిన తర్వాత కూడా గాఢ నిద్రలో ఆ నేను తలంపు అక్కడ అణిగిపోయి ఉంటుంది. ఆ నేననే తలంపు ఉంటుంది, లోపల అడిగిపోయి ఉంటుంది, అది దాని సోర్స్ లో అణిగిపోయి ఉంటుంది. ఈ భజన సమాజం అంతా కనపడకుండా పోతుంది, దానికి శ్మశానంలో కాల్చేస్తారు కదా దేహాన్ని, దానికి భజన సమాజం నేననే తలంపు మటుకు హృదయంలో ఉంటుంది. ఈ భజన సమాజాన్ని మటుకు వలకాట్లో ఖాళీ చేస్తారు అంటే ఇంద్రియాలని దేహాన్ని ఖాళీ చేస్తారు, ప్రపంచం ఎలాగా కనపడదు కదా. దేహం ఉన్నవాడికి ప్రపంచం, కానీ దేహం లేనివాడికి ప్రపంచం ఉంది, నిద్రపోయేవాడికి ప్రపంచం ఉందండి. నిద్రపోయేవాడికి బాడీ లేదు, వరల్డ్ లేదు, మైండ్ లేదు. బాడీలెస్, మైండ్లెస్, వరల్డ్లెస్, గాడ్లెస్ ఆల్సో. ఇప్పుడు ఈ చచ్చిపోవడం అంటే ఏంటంటే, ఈ భజన సమాజం అంతా చచ్చిపోతుంది, ఈ భజన సమాజం అంతా తప్పుకుంటుంది, ఈ భజన సమాజం అంతా తప్పుకుంటుంది. ఈ నేననే తలంపు ఇవిడికే కదా భజన చేసేది, ఈ దేహం ఇంద్రియాలు ప్రపంచం ఈ నేననే తలంపు కదా భజన చేసేది. ఈ నేననే తలంపులోంచి ఈ మనస్సు, దేహము, ఇంద్రియాలు, లోకం వేరుపడిపోయినప్పుడు చావు అంటారు దానికి. దాన్ని ఏమంటారు, చావు అంటారు. ఇది సృష్టి రహస్యం, చావు రహస్యం అంతా ఇక్కడ ఉంది. ఈ నేననే తలంపు మనకి లోపల ఉంటుంది కదా, లోపల దానికి ఉంటుంది. ఇది మళ్లీ భజన సమాజం మనకి ఎప్పుడు జరుగుతుందనేది కనిపెట్టుకుంటుంది. ఈ స్తోత్రాలు ఇంతకు అలవాటు పడినోడు మళ్ళీ మనం స్తోత్రాలు చేసేవాళ్ళు ఎప్పుడు జరుగుతారా మనకి అనుకున్నట్టే, ఈ నేననే తలంపుకి నేననే తలంపు అక్కడ ఉంటుంది, వేరక్కడ ఉంటుంది కదా. అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే కొత్త భజన సమాజాన్ని ఇస్తాడు, మళ్ళీ చరిత్ర బాగా వాదనిస్తాడు. మళ్ళీ ఏమొస్తుంది వాడికి, దేహం వస్తుంది, దేహం వస్తే ఇంద్రియాలు వచ్చేస్తాయి, ఇంద్రియాలు వస్తే భోగాలు వస్తాయి, ఇవన్నీ దేహం వచ్చిందాక ప్రపంచం వచ్చేస్తాయి. అంటే ఏంటి, చచ్చిపోయినప్పుడు భజన సమాజం తప్పుకుంటుంది, మళ్ళీ పుట్టినప్పుడు కొత్త భజన సమాజం వచ్చేస్తాను. ఎవరికి, నేను నేననే తలంపు అలాగే ఉంటాను. దానికి దానితోటి మనస్సు, దేహము, ఇంద్రియాలు పోయినప్పుడు చచ్చిపోవడం అంటారు, అది అలాగే ఉంటుంది. దానికి చావు లేదు, నేననే తలంపు జ్ఞానాజ్ఞ వలకనే అది బర్న్ అవుతుంది. అది నేననే తలంపు అలాగే ఉంటుంది. అది నేననే తలంపుకి మళ్ళీ కొత్త భజన సమాజాన్ని ఇస్తాడు పరమేశ్వరుడు. కొత్త భజన సమాజం అంటే కొత్త దేహం ఇస్తాడు. అంటే నేననే తలంపుతోటి దేహము, ఇంద్రియాలు విడిపోయినప్పుడు ఏమో చచ్చిపోవడం అంటారు, మళ్ళీ నేననే తరంపు కొత్త దేహము కొత్త ఇంద్రియాలు వచ్చినప్పుడు ఏమంటారు, పుట్టడం అంటారు. అదేమో కనిపించకుండా పోయినప్పుడు చచ్చిపోయి అంటారు, మళ్ళీ కనిపించినప్పుడు పుట్టాడు అంటారు. కానీ నేరణ తలంపు మటుకి అలాగే ఉంటుంది. పొగడ్తుల అలవాటు అయిన మనిషికి నన్ను పొగిడి వాళ్ళు ఎక్కడ దొరుకుతారా, ఈ పంచరత్నాలు ఎవరు రాస్తారని కనిపెట్టుకుని అలాగుంటారో, ఈ నేననే తలంపు ఏం చేస్తుందంటే, ఈ దేహం ఇంద్రియాలు పోయినాయి కదా, మళ్ళీ కొత్త దేహం ఎప్పుడు వస్తుందా, కొత్త ఇంద్రియాలు ఎప్పుడు వస్తాయా, మళ్ళీ ప్రపంచం ఎప్పుడు వస్తుందా, మళ్ళీ మనకి నేను ప్రభువును కదా, నేనే కదా దేవుని అంటే ఈ అహంకారమే దేవుడికి అనిపిస్తూ ఉంటుంది దానికి. మళ్ళీ నాకు ఎప్పుడు ఈ భజన సమాధానం సిద్ధమవుతుందని పునర్జన్మ కోసం కనిపెట్టుకుంటారు. కనిపెట్టుకున్నప్పుడు అప్పుడు ఏమో పునర్జన్మ, మళ్ళీ కొత్త దేహము, కొత్త ఇంద్రియాలు, మళ్ళీ ప్రపంచం మొత్తం అంతా భజన సమాధానం, కొత్త ఇన్స్ట్రుమెంట్స్, ఫిడేలు, మధ్యలు అన్ని, ఒక ఇంద్రియం మధ్యలు అనుకోండి, ఒక ఇంద్రియం ఫిడేలు, ఒక ఇంకోటి మొత్తం అంతా సమాధానం అంతా వచ్చేస్తుంది. నేననే తలంపు యాజిటీజ్గా అలాగే ఉంటాం. అంటే లోపల వేరున్నని చెప్పి నువ్వు చచ్చిపోవడం తప్పదు, దేహం ఎక్కడే చచ్చిపోతాం కదా. ఆ లోపల పునర్జన్మ ఎవరికంటే దేహం కాదు, దేహానికి పునర్జన్మ అంటే శ్మశానంలో మన కళ్ళ ఎదురుకుండా వాడిని కాల్ చేస్తున్నారు కదా. ఇప్పుడు శ్మశానంలో మన కళ్ళ ఎదురుకుండానే వాడిని కాల్ చేస్తున్నారు, ఇంకా వాడికి పునర్జన్మ ఏంటి, అది మన కళ్ళ ఎదురుకుండా బూడిదైపోతున్నాడు కదా. దేహానికి పునర్జన్మ కాదు. ఏమంటే లోపల నేననే తలంపు చూడండి, దానికి కొత్త దేహం వస్తుంది, అది పునర్జన్మ అంటారు. భగవాన్ ఏం చెబుతున్నాడంటే, జన్మ మరణ ప్రవాహంలోంచి ప్రవాహంలో కొట్టుకుపోవడానికి ఏది కారణం, నేననే తలంపు కారణం. అందులోంచి విడదీద్దామని నేను ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు భగవాన్ అంటే వాడిని వదిలేసి నాలుగు మాటలు చెప్పండి వింటాను నేను, ఇక్కడ పేచీ కారణం. అంటే ఎక్కడ రోగం ఉందో ఆ రోగాన్ని తొలగించడానికి ప్రయత్నం చేశారు భగవాన్. అంటే అది రోగం అన్న సంగతి వాడికి తెలియటం లేదు, అసలు రోగం అంతా నేననే తలంపులో. అంటే భగవాన్ చెప్తుంది, నేననే తలంపు ఉంటే అంతా ఉంది, అది లేకపోతే ఏది లేదు. అది ఉంటే నువ్వు ఉన్నావు, నేనున్నాను, పూర్వజన్మ ఉంది, పునర్జన్మ ఉంది, వైకుంఠం ఉంది, కైలాసం ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, నువ్వు ఉన్నావు, అంతా ఉంది, పుణ్యం ఉంది, పాపం, అది లేకపోతే ఏది లేదు. ఆ నేననే తలంపుకు ఇతర తలంపులు ఉంటాయి. కోపం అనేది ఒక తలంపు, నేననేది కూడా ఒక తలంపు అండి. ఈ కోపం కూడా భజన సమాజంలో నేననే తలంపు. అంటే అది ఆ నేననే తలంపు, ఈ కోపం భజన చేస్తా ఉంటున్నాడు. ఈ జన్మలో మనకు ఎంతో కొంత కోపం ఉంది అనుకో, నెక్స్ట్ బర్త్ ఆ కోపం కూడా కంటిన్యూ అయిపోతుంది. ఇంకా ఈ అహంకారం అనే ప్రభువుకి ఇది సేవ చేయాలి. అహంభావన యొక్క మూలం నీకు తెలియకపోతే నువ్వు కోటి జన్ముడు ఇచ్చిన దేవుడు కూడా నీకు తెలియదు. ఒక మా కృష్ణుడు కనిపించాడు, రాముడు కనిపించాడు అంటే కేవలం మానసిక దృశ్యాలు మాత్రమే. ఇప్పుడు నీకు నిజంగా కృష్ణుడు కనిపించవచ్చు, రాముడు కనిపించవచ్చు మీ జ్ఞాన బలం వల్ల. అయనీ కాదంటున్నాడు, అయనీ వ్యవహారిక సత్యాలు. నేను మిమ్మల్ని ఎలా చూస్తున్నాను, మీరు నన్ను ఎలా చూస్తున్నారు, అలా మీకు రాముడు కనిపించవచ్చు, మీరు కృష్ణుడు కనిపించవచ్చు. ఒక 5 నిమిషాలు కూర్చుని మీ దగ్గర కూర్చుని వెళ్ళిపోయే దేవుడు మీకు కావాలా, 24 గంటలు సర్వకాల సర్వ వస్తువులు మీకు కూడా ఉండే దేవుడు మీకు కావాలా. మనోమూలంలోనే దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు నిజమైన దేవుడు, ఎక్కడున్నాడు మనోమూలం నీకు తెలియదు అనుకో, నువ్వు కోటి జన్ముడు ఇచ్చిన దేవుడు ఎవడో కూడా నీకు తెలియదు. ఏం చేయదు, దేవుడు అనేవాడు అక్కడ ఉన్నాడు, నీ మనస్సు యొక్క మూలంలోనే దేవుడు ఉన్నాడు. ఆ మూలం నువ్వు తెలుసుకోలేకపోతే నీకు దేవుడు కూడా అర్థం కాదు. ఏం చేత అర్థం కాదు, ఈ మనోమూలం నీకు తెలిసినట్టే దేవుడు తెలిసినట్టే. ఏంటి మనోమూలంలోనే ఆయన ఉన్నాడు అంటే అక్కడ నువ్వు మనోమూలం తెలియకుండా నేను కళ్ళకి ఎదురున్నాడు దేవుడు కనిపించాడు, రాముడు కనిపించాడు, కృష్ణుడు కనిపిస్తే కనిపించవచ్చు. అవి కేవలం నీ మనస్సు దృశ్య, నీ మనస్సు యొక్క దృశ్యాలు, నీ మనస్సు కనిపించే ఆ దృశ్యాల మధ్య అవన్నీ వ్యవహారిక సత్యాలే కానీ ఫైనల్ ట్రూత్ మటుకే కాదు. జ్ఞాన మార్గానికనే ఏకాగ్రత ఉండాలి, ధ్యాన మార్గానికైనా ఏకాగ్రత ఉండాలి, భక్తి మార్గానికైనా ఏకాగ్రత ఉండాలి. ఏ మార్గంలో మీరు ప్రయాణం చేసినప్పటికీ ఏకాగ్రత జనరల్ గా అవసరమే, కాన్సన్ట్రేషన్, పవిత్రత కూడా పవిత్రత అవసరమే, ఏకాగ్రత అవసరమే. 1.9 సంవత్సరం మీరు ఏ మార్గంలో ప్రయాణం చేసినా పుణ్యబలం ఉన్నాడు కానీ మనస్సు అంతర్ముఖం కాదు. భగవంతుడి పట్ల సజీవమైన విశ్వాసం, భగవంతుడు ఉన్నాడా లేడా అని డౌట్ వస్తుంది అనుకో నీకు, ఇంకా నీ కాన్స్టెంట్ చర్చ రాదండి. సందేహించే మనస్సు మటుకి ఆ డౌట్ ఉందని చెప్పు, నువ్వు సందేహిస్తున్నా చెప్పు, నువ్వు చర్చ చేయలేవు కాన్స్టెంట్ గా, నువ్వు చర్చ చేయలేవు. కొంతమందికి సందేహిస్తారు, దేవుడు ఉన్నాడా లేడా, భగవంతుడు ఉన్నాడా లేడా, భగవంతుడు ఉన్నాడు. కొంతమంది ఏమంటారంటే భగవంతుడు ఉన్నాడండి, ఉంటే దానికి ప్రమాణం ఏంటంటారు. అసలు భగవంతుడు లేడని చెప్పడానికి వాడు చూపించే ప్రమాణం ఏముంది. కొంతమంది భగవంతుడు ఉన్నాడండి, ఉంటే ప్రమాణం ఏంటండి, పోయి భగవంతుడు లేడు, ఆ లేడని చెప్పుకోడు ఏమైనా ప్రమాణం చూపిస్తున్నాడా లేడని. అసలు ఆడి ప్రశ్నలోనే సమాధానం, ఉంటే వాడికి ప్రమాణం అడుగుతున్నాడు, ఆడు లేడని చెబుతాడు, లేడని చెప్పడానికి ప్రమాణం ఏది అసలు నీకు. అదే నీకు సందేహం, సజీవమైన విశ్వాసం అవసరం. హెయిత్ మటుకి కృష్ణుడు మాట చెప్పాడు, భగవంతుడు చెప్పాడు గీతలో ఈ మాట. ఏమని చెప్పాడంటే, నీలో ఎన్ని బలహీనతలున్నా, నీలో నీ మనసులో ఎన్ని దోషాలున్నా, నీ చిత్తంలో ఎన్ని లోపాలున్నప్పటికీ అసలు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడన్నటువంటి లివింగ్ ఫెయిత్, ఆ సజీవమైన విశ్వాసం ఉంటే తప్పనిసరిగా నువ్వు ఒడ్డుకు వచ్చేస్తావని చెప్పాడు. ఇప్పుడు గడ్డిమీద చాలా పెద్దదనుకోండి, ఒక అగ్గిపొలక లోకోదు, ఎంత పెద్ద గడ్డి మీద అయినా ఒక అగ్గిపొల కదా, మొత్తం గడ్డి మీద అంతా కూడా అయిపోతుంది. అలాగే నీలో ఎన్ని దోషాలు ఉన్నప్పటికీ, ఎన్ని బలహీనతలు ఉన్నప్పటికీ అన్ని భర్మ అయిపోవడానికి నా పట్ల భగవంతుడి పట్ల విశ్వాసం అనేది చాలు. అయితే విశ్వాసం మనకు కుదరటం కాదు, దానికి సహవాస దోషం. దానికి ఏంటది? సహవాస దోషం. అంటే భగవాన్ ఏం చెబుతానంటే, సత్యవస్తు అనేది నీ హృదయంలో ఉంది. సత్యవస్తు ఎక్కడ ఉంది? నీ హృదయంలో ఉంది. దానితో ఆ సత్యవస్తువుతో నువ్వు కలిసి ఉండటమే సత్సంగం. ఆ సత్యవస్తువుతోటి కలిసి ఉండటమే నిజమైన సత్సంగం. ఆ హృదయంలో, నీ హృదయంలో ఉంటుంది సత్యవస్తువుతో నువ్వు కలిసి ఉండలేకపోతే బాహ్యంగా ఆ సత్యాన్వేషకులతోటి నువ్వు సహవాసం చెయ్యి. సత్యాన్వేషకులతో నువ్వు సహవాసం చేస్తే ఆ సత్యాన్ని తెలుసుకోవాలనే కాంక్ష నీ హృదయాంతరాల నుంచి ఉబికి పైకి వస్తాయి. అంటే అది లోపల మన దోషం ఎక్కువ ఉంటే, లోపల మనసులో ఎక్కువ ఏదైనా పాప దోషం ఎక్కువ ఉంటే ఆ వివేకం కూడా పుట్టదు. వివేకం కూడా పుట్టదు. ఇప్పుడు ఇప్పుడు నేను కొన్ని మాటలు భగవాన్ మాటలు ఇక్కడ మీకు చెప్తున్నాను. చెప్తాను, మీరు ఇంటికి వెళ్ళి ఏం చేయాలంటే ఆ మాటలను ధ్యానం చేయాలి. ఆ మాటలను తిప్పుకోవాలి, మీ బ్రెయిన్లో తిప్పుకోవాలి. తిప్పుకుంటే మీ చీకటి కోణాలు ఎక్కడ ఉంటే అట్ని తొలగిస్తూ ఉంటాయి. ఆ మాట మీ బుడ్డలో చీకటి కోణాలలో డార్క్ కార్నర్స్ ఉన్నాయనుకున్న బ్రెయిన్లో, ఆ డార్క్ కార్నర్స్ మీరు లైట్ వేసి చూపిస్తారు. ఏమండి, అంటే మీరేం చేయాలంటే ఆ మాటను కూడా, ఏదైతే మనం మాట విన్నామో ఆ మాటను ఇంటికి వెళ్ళిన తర్వాత విడిచిపెట్టేకూడదు, ధ్యానం చేయాలి. అలా ధ్యానం చేస్తే అంటే అప్పుడు ఏమవుతుందంటే, మాట మీరు అది విన్న మాటను ధ్యానం చేస్తే ఆ ధ్యానం మీ మనసును అంతర్ముఖం చేయడానికి సహకరిస్తుంది. ఏదైతే నేను నేను నువ్వు అంటున్నావో దాని సోర్స్ ఎక్కడుంది? నీ లోపల ఉంది. దాని మూలం ఎక్కడుంది? దీని లోపల ఉంది. దాన్ని నిరంతరం అన్వేషించు. దాన్ని నిరంతరం నీ హృదయంలో ఉన్న సత్యాన్ని నిరంతరము నువ్వు నిరంతరం అనుబ్రోకెన్గా నువ్వు ఎంత వెలితి లేకుండా, అంటే విరామం లేకుండా నువ్వు దాన్ని అన్వేషించు. అన్వేషిస్తే ఫైండ్ అవుట్ హూ యామ్ ఐ, ఫైండ్ అవుట్ హూ యామ్ ఐ. అంటే కొంతమందికి భయం ఏంటంటే, తీరా నేను తెలుసుకుంటే నేను లేకుండా పోతానేమా. చాలా మందికి భయం ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే నేను నేను అని అంటున్నామో, ఇది నిజమైన నేను కాదు, ఇది తలంపు. ఇది తలంపు. ఇది తలంపు కాబట్టి గాఢ నిద్రలో మనకు అనేక తలంపులను అడిగిపోయినప్పుడు ఇది కూడా అడిగిపోతాను. గాఢ నిద్రలో మనకి ఈ నేననే తలంపు కూడా అని ఏం చేత అడిగిపోతుంది? ఇదే నిజమైన నేను అనుకోండి, గాఢ నిద్రలో కూడా ఇది అనగదు. అంటే నువ్వు సోర్స్, ఈ నేననే తలంపు యొక్క సోర్స్ నువ్వు తెలుసుకున్నప్పుడు అక్కడ నేను ఉంటుంది. కానీ ఏది పోతుంది? నేననే తలంపు పోతుంది. అక్కడ ఇది ఆ నేనికి పరిమితులు లేవు. ఈ నేననే తలంపు ఎక్కడైతే అణిగిపోయిందో ఆ వైకుంఠంలో నారాయణుడే నీకు ఎలా వ్యక్తం అవుతాడు? నేనుగా వ్యక్తమవుతాడు. కానీ ఆ నేనికి లిమిటేషన్స్ లేవు, ఈ నేనికి లిమిటేషన్స్ ఉన్నాయి. ఈ నేనికేమో జన్మ ఉంది, ఈ నేనికి మరణం ఉంది. జన్మ మరణ ప్రవాహంలో చిక్కుకుంటుంది. ఇది నేననే తలంపు. దానికి అక్కడ తలంపులు లేవు, లిమిటేషన్స్ లేవు. అది రియల్ ఐ, ఆ ట్రూ ఐ. దానికి అక్కడ చావు లేదు, ఆ పుట్టుకు లేదు. దానికి అసలు ద్వితీయ దానికంటే వేరుగా ఏమీ దానికి లేదు. దాని జ్ఞాపకం పెట్టుకోవాలి, దీని చెప్పుకోండి, రాముని తల పెట్టుకోవాలి, కృష్ణుని తల పెట్టుకోవాలి, అరుణాచలాన్ని రిమంబరెన్స్ లో తెచ్చుకోవాలి. ఇవి కూడా దానికి ఏమిటి? దానికి రెండు దగ్గర లేదు. ఇప్పుడు అరుణాచలాన్ని జ్ఞాపకించుకోండి, రాముడిని జ్ఞాపకించుకోండి, కృష్ణుని జ్ఞాపకించుకోండి, కృష్ణుని తలపెట్టుకోండి, ఇలా చెబుతున్నాం మనం. ఈ అంతా ఎవరు తలపెట్టుకుంటారు? నేననే తలంపు తలపెట్టుకునేది. అంటే నేననే తలంపు నీకు ఎప్పుడైతే వచ్చిందో ద్వైతం వచ్చేసింది. ఏమొచ్చేసింది? ద్వైతం వచ్చేసింది. ఇప్పుడు ఆ గాఢ నిద్రలో ఉన్న నేను చూశారు, దానికి తలపెట్టుకోవడానికి అవసరం ఏమి లేదు, దానికంటే వేరుగేది లేదు కాబట్టి. అంటే ఇక్కడ చిక్కి ఎక్కడ వచ్చిందంటే, మనకి గాఢ నిద్రలో మనకి ఒకడి మీద కోపం లేదు, ఇంకోటి మీద ద్వేషం లేదు. ఏం చేతలే చెప్పకుండా అసలు రెండో వాళ్ళు లేడు అక్కడ. అంటే అట్రాక్షన్ లేదు. ఏమండి అట్రాక్షన్ లేదు అక్కడ? మామూలు ఒక ఆకర్షణ లేదు, ద్వేషం లేదు, ఎవర్షన్ లేదు, అటాచ్మెంట్ లేదు. అక్కడ గాఢ నిద్రలో మనకి అటాచ్మెంట్ లేదు, ఎవర్షన్ లేదు, రాగం లేదు, ద్వేషం లేదు. ఇప్పుడు మనకు రాగం వస్తుంది, ద్వేషం వస్తుంది. ఏం చేసి ఇతరులు కనిపిస్తున్నారు మనకి. ఆ రాగద్వేషాలకి ఆ గాఢ నిద్రలో నేనికి ఇతరులు లేరు. ఇతరులు లేనప్పుడు ఇంకా అట్రాక్షన్ లేదు, ఎవర్షన్ లేదు, అది రెండు లేదు. అంటే ఇక్కడ ప్రమాదం ఎక్కడ వస్తుందంటే, గాఢ నిద్రలో మనం ఒకటిగా ఉన్నాం. ఇప్పుడు రెండు అయిపోయాం. గురుకులకు వచ్చేటికి ఏమైపోయాం మనం? ఆ రెండు అయిపోయాం. ఇక్కడ ఈ చిక్కు మళ్ళా ఒగుట్లోకి వెళ్ళడానికి అరుణాచలాన్ని స్మరపెట్టుకోండి, యేసుక్రీస్తుని తల పెట్టుకోండి, లేకపోతే కృష్ణుని తల పెట్టుకోండి. ఈ రెండులోంచి మళ్ళీ ఒకటి వెళ్తానికి ఈ తప్పదండి. వాట్ ఈజ్ జ్ఞానం? జ్ఞానం అంటే ఏంటి? ఈ భారతదేశంలో ఎంతమంది జనాభా ఉన్నారు? సూర్యుడికి చంద్రుడికి ఎంత దూరం ఉంది? మీకు అర్థమవుతుంది? ఖగోళం గురించి, లేదా ఎస్ట్రానమీ గురించి కానీ, ఎస్ట్రాలజీ గురించి కానీ, వీటి గురించి తెలుసుకోవడం ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ జ్ఞానం కాదు. వాట్ ఈజ్ జ్ఞాన అంటే, నీ శరీరం చనిపోయినప్పటికీ, నీ శరీరం చనిపోయినప్పటికీ నీ హృదయంలో ఒక చావులేని వస్తువు ఉంది. అంటే ఇప్పుడు నీకు దేహం ఏ విధంగా అయితే నేనుగా వ్యక్తం అవుతుందో, నీ హృదయంలో ఉన్న చావులేని వస్తువు నేనుగా నీకు వ్యక్తమైన రోజున అది జ్ఞానము. కృష్ణుడు నువ్వు జ్ఞానివి కానీ అర్జును చెప్పాడంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోమని కాదు. సూర్యుడికి భూమికి ఎంత దూరం ఉంది, అది పరీక్షలు రాసుకోవడానికి బాగానే ఉంటుంది, వ్యవహారిక జ్ఞానానికి బాగానే ఉంటుంది. ఏమండి అది, ఇది కాదు జ్ఞానం అంటే. కృష్ణుడు చెప్పేది ఏంటంటే జ్ఞానం, నీ దేహం మరణిస్తుంది, నీ దేహం ఏదో రోజున మరణిస్తుంది, మరణం లేని వస్తువు ఒకటి నీ హృదయంలో ఉంది, ఆ వస్తువు ఆనందము, ఆ వస్తువు శాంతి వేరుగా లేవు. ఆ వస్తువులోనే ఆనందం ఉంది, ఆ వస్తువులోనే శాంతి ఉంది, ఆ వస్తువులోనే కాంతిగా ఉంది. ఇవాళ ఒకరు అడిగారు నన్ను, అంటే నాకు శాంతి కావాలన్నారు. నీకు మనస్సు అడిగినప్పుడు నీకేదో శాంతి వచ్చినట్టు ఉంటా ఉంటుంది, నీకు అర్థమవుతుంది. అది మనస్సు అడిగినప్పుడు శాంతి వచ్చినట్టు ఉంటుంది, అది నిజమైన శాంతి కాదు. నీకు నిజమైన శాంతి కావాలంటే ఆ శాంతి, ఏ వస్తువుగా శాంతి స్వరూపంగా ఉందో ఆ వస్తువు నువ్వు తెలుసుకోవాల్సింది. చైతన్యము శాంతి వేరు కాదు, చైతన్యము ఆనందము వేరు కాదు. ఇప్పుడు అప్పుడప్పుడు టెంపరీగా కూడా మనకు శాంతి వస్తుంది, తాత్కాలికంగా కూడా మనకు శాంతి ఎప్పుడైనా కలుగుతూ ఉంటుంది. కానీ నీకు పెర్మనెంట్ గా నీకు హ్యాపీనెస్, పెర్మనెంట్ పీస్, అన్డైలేటెడ్ హ్యాపీనెస్, అన్బ్రోకెన్ పీస్ నీకు కలగాలంటే ఏనాటికైనా నువ్వు చైతన్య అనుభవం పొందవలసిందే. ఇది చైతన్యానికి ఆనందం వేరుగా లేదు, శాంతి వేరుగా లేదు. మానవుడికి కావాల్సింది దేవుడు కాదు, హ్యాపీనెస్ కావాలి. మానవుడికి కావాల్సింది సుఖం కావాలి, మానవుడికి కావాల్సింది ఆ శాంతి కావాలి. ఈ సుఖము శాంతి ఎక్కడున్నాయి, దేవుళ్ళు ఉన్నాయి. ఈ సుఖము శాంతి ఎక్కడున్నాయి, దేవుళ్ళు ఉన్నాయి. అంటే వాడు సుఖం కోసం వాడు దేవుణ్ణి కోరుకుంటున్నాడు. అది మానవుడికి కావాల్సింది దేవుడు కాదు, వాడు కావాల్సింది హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ కి దేవుడు అని పేరు పెట్టాడు. మీకు దాహం వేయటాలేదు అనుకోండి, మీకు ఎవరికైనా మంచినీళ్ళు జ్ఞాపకం వస్తాయండి, దాహం వేసినప్పుడు మంచినీళ్ళు జ్ఞాపకం వస్తాయి. ఇప్పుడు మీకేమీ దాహం వేయటలేదు అనుకోండి, మీకు మంచినీళ్ళు జ్ఞాపకం వస్తాయని మీకు జ్ఞాపకం రావు. అదేవిధంగా నూటికి నూరు పాళ్ళు మీరు శాంతి మీ అనుభవంలో ఉన్నప్పుడు, నూటికి నూరు పాళ్ళు మీకు సుఖం మీకు అనుభవం ఉన్నప్పుడు దేవుడు కూడా మీకు జ్ఞాపకం రాడు. ఒకవేళ నిజంగా దేవుడు వచ్చి మీ దగ్గర కూర్చున్నా మీకు చూడాలని అనిపించదు. ఆ వరదంగిలో ఉన్న శాంతి సముద్రం, ఆ వరదంగిలో ఉన్న సుఖ సముద్రం, ఆ వరదంగిలో ఉన్న ఆనంద సముద్రం ఒకసారి వరద వచ్చినట్టు అలా పొంగి మీ సహస్రారాన్ని ముంచినప్పుడు, ఈ క్రియేటర్ వచ్చి మీ ఎదురుగుండా కూర్చున్నప్పటికీ మీరు కళ్ళు ఎత్తి మీకు చూడాలని అనిపించదు. అంటే ఇష్టం లేక కాదు. ఇప్పుడు నాకు దాహం లేనప్పుడు నీటి కూడా ఏమి ఉండదు. అదేవిధంగా నేను పెర్ఫెక్ట్ పీస్ లో ఉన్నప్పుడు, పెర్ఫెక్ట్ బ్లిస్ లో ఉన్నప్పుడు, పెర్ఫెక్ట్ హ్యాపీనెస్ లో ఉన్నప్పుడు నాకు దేవుడి తోడు కూడా పని ఉండదు. అంటే ఇష్టం లేక కాదు, అవసరం లేదు. ఇప్పుడు నాకు చెవిలో పోటీ లేదనుకోండి, చెవి జ్ఞాపకం రాదు. అంత మాత్రం చేసి చెవి లేదని కాదు, నాకు జ్ఞాపకం రాదు. పోయినప్పుడు దేవుడు అంతా అబద్ధం అండి అనుకుందాం మనం. శాస్త్రంలో చెప్పిన బ్రహ్మం కూడా అసత్యం అని అనుకుందాం. ఇప్పుడు మనం ఉన్నదే కనుక ట్రూ స్టేట్ అయితే, ఇప్పుడు మనం ఏదో స్టేట్ లో ఉన్నాం కదా, మనం ఉన్నదే కనుక ట్రూ స్టేట్ అయితే, మనం ఉన్నదే కనుక కరెక్ట్ స్టేట్ అయితే, మనం ఉన్నదే కనుక రియల్ స్టేట్ అయితే మనకు అశాంతి ఎందుకు వస్తుంది? ఇదే అర్థం చేసుకోండి. దేవుడి మాట ఇటు ఇచ్చిపెట్టండి. మనమే కనుక ట్రూ స్టేట్ లో ఉంటే మనకు అశాంతి రాకూడదు కదా, మనకు అశాంతి రాకూడదు కదా. మరి మనకు అశాంతి ఎందుకు వస్తుంది? మనం ఉన్నది నిజమైన స్టేట్ కదా, దాన్ని బట్టి అర్థం అవుతుంది. నీకు దుఃఖం వస్తుంది, నీకు అశాంతి వస్తుంది, మరి నీకు ఎంతగా దుఃఖం ఎంతకు వస్తుంది? నువ్వు ఉన్నది ట్రూ స్టేట్ అయితే, నువ్వు ఉన్నది కరెక్ట్ స్టేట్ అయితే, నువ్వు ఉన్నది రియల్ స్టేట్ అయితే నీకు దుఃఖం ఎందుకు వస్తుంది, అశాంతి ఎందుకు వస్తుంది? దాన్ని బట్టి అర్థమవుతుంది నువ్వు రియల్ స్టేట్ లో నువ్వు లేవు. నీలో ఒక నిజమైన నేను ఉంది, నీలో ఒక నిజమైన నేను ఉంది. అది నువ్వు తెలుసున్నా, అదే నువ్వు తెలియకపోయినా అదే. దానికి సాగు లేదు. దేనికి సాగు లేదు? ఆ నిజమైన నేనికి సాగు లేదు. ఆ నిజమైన నేనుకు చావు లేదు, అది నీవై ఉన్నావు. అంచేత నువ్వు కూడా చావును కోరుకోవటం లేదు. నీలోని నిజమైన నేనికి చావు లేదు, అది ఎవరై ఉన్నావు? అది నీవై ఉన్నావు. ఏ మనిషి కూడా నేను చనిపోవాలని అనుకోడు, వారు ఉండాలనే అనుకుంటాడు. ఏం చేద్దాం, నిజమైన నేనికి చనిపోవటం కాదు, దానికి చనిపోవడానికి సంబంధం లేదు, అది ఉండటమే దాని పని. అయాం దట్టదాన్ని. ఇప్పుడు నాకు పెళ్లి అయిపోయిందన్నప్పుడు, మరి పెళ్లి అయిపోతే నాకు సాధన సరిగ్గా సాగుతున్నా అడుగుతున్నాడు. వీడేమంటున్నాడు, అడిగిన వాడు ఏమంటున్నాడు అంటే, మరి ఇప్పుడు కొన్ని బాధ్యతలు ఉన్నాయి మాకు, తీరా పెళ్లి అయిపోయింది నాకు, ఈ పెళ్లి అయిపోయిన తర్వాత సాధన చేయడానికి సరిగ్గా కుదురుతుందా లేదా అని భగవాన్ ఆ ప్రశ్నించిన వాడే భగవాన్. సత్యంది, పెళ్లి అయినంత మాత్రం చేత నీకు ఆత్మజ్ఞానం రాదని ఎక్కడ లేదు, తప్పనిసరిగా వస్తుంది, నువ్వు సందేహపడక్కర్లేదు. సత్యంది, పెళ్లిలో ఏం భూతం లేదు, పెళ్లి ఏదైనా భూతం ఉందనుకుంటున్నామో, పెళ్లి ఏం భూతం లేదు. పెళ్లి అవ్వటం అవ్వకపోవటానికి జ్ఞానానికి ఎట్టి సంబంధం లేదు. పెళ్లి చేసుకోకుండా ఉన్నంత మాత్రం చేత నీకు జ్ఞానం వచ్చేది. నువ్వు పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసుకోకుండా ఉన్నా నీ మనస్సు యొక్క స్థాయి, నీ మనస్సు ఎంతవరకు విశాలమైంది, అది ఎంతవరకు ఫిట్ అయింది, అది ఎంతవరకు నాలెడ్జ్ సంపాదించడానికి ఎంతవరకు ప్రిపేర్ అయింది, దాని మైండ్ యొక్క మనస్సు యొక్క స్థాయి ఎటువంటిది, అంటే మనస్సు ఎంతవరకు వికసించింది, ఆ మనస్సులో ఆ చైతన్య స్థాయి ఎంతవరకు పెరిగింది, దాన్ని బట్టి నీకు జ్ఞానం వస్తుందా రాదా ఆధారపడి ఉంది. కానీ నీకు పెళ్లి అయిందా లేదన్నది ఇక్కడ ముఖ్యం కానే కాదు. అన్నాడు భగవాన్. అంటే ఒకటికి పెళ్ళి అవ్వదు కానీ వాడికి వికాసం లేదనుకున్న మనసులో అడిగి జ్ఞానం రానే రాదు. ఒకటి పెళ్లి అవుతుంది కానీ అడిగి మనసులో వికాసం ఉందనుకున్న వాడికి జ్ఞానం వచ్చేస్తుంది. పెళ్లి చేసుకోవడానికి, చేయకపోవడానికి, బ్రహ్మానుభవం రావటానికి ఏమీ సంబంధం లేదు. ఏమీ సంబంధం లేదు. దేని మీద సంబంధం ఉంది? ఇట్ ఈజ్ మ్యాటర్ ఆఫ్ ఫిట్నెస్ ఆఫ్ మైండ్. నీ మైండ్ ఫిట్ అయిందా లేదా దాన్ని బట్టి భగవంతుడు చూస్తాడు, ఆయన నీకు రివీల్ అవుతాడు. అంటే నీ మనసు పక్వానికి వచ్చిందా లేదా, మెచ్యూరిటీ వచ్చిందా, నీ మనసుకు మెచ్యూరిటీ వచ్చిందా లేదా, అది బాగా ముగ్గిందా లేదా, దాన్ని బట్టి దేవుడు నీకు రివీల్ అవుతాడు. కానీ నీకు పెళ్లి అయిందా లేదా ఆయన చూడడం. మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్, నీ పెళ్లి అయినా అవ్వకపోయినా ఏ మ్యాన్ కెన్ రిలైజ్ సార్, ఏ మ్యాన్ కెన్ రిలైజ్ వాడు ఆత్మను తెలుసుకోవచ్చు. పెళ్లి అయినా తెలుసుకోవచ్చు, పెళ్లి అవ్వకపోయినా తెలుసుకోవచ్చు. ఆత్మనే తెలుసుకోవచ్చు. అది ఎక్కడో ఎప్పుడో ఉందనుకుంటున్నాము, ఇప్పుడే ఎక్కడో ఉంది. పెళ్లికి దానికి సంబంధం ఏమిటి? అది నిజంగా మీరు ఆత్మను తెలుసుకోవాలనుకుంటున్నారనుకోండి, విచారణ దేనితోడు చేస్తారు, మనసుతోడు చేస్తారు? మీ ఆయన వచ్చి మీ పీకట్టుకుంటారు నువ్వు ఆత్మను తెలుసుకోవద్దని. ఆత్మ ఇక్కడే ఉంది, ఇప్పుడే ఉంది. నీకు పెళ్లి అయ్యింది అవ్వలేదు అనేది సమస్య కాదు. నీ మైండ్ లో రైట్నెస్ ఉందా లేదు ముఖ్యం. నీ మైండ్ లో రైట్నెస్ ఉంటే, దానికి ప్రిపరేషన్ ఉంటే, వెంటనే హృదయంలో ఉన్న వస్తువు దానికి ఎరుక పడుతుంది, రివీల్ అవుతుంది. పెళ్లి అవ్వచ్చు అవ్వకపోతే, నీకు పెళ్లి అయినంత మాత్రం చేత జ్ఞానం రాదని అనుకోకు. అలా అనుకుంటే ఆ తలంపు కూడా ఆటంకం. మాకు పెళ్లి ఇప్పుడు ఎందుకు నాకు పెళ్లి అయిపోయింది అంటున్నాడని వీడు ఎవడండి? వీడు పెద్ద మనిషి. ఒకవేళ నాకు పెళ్లి అయిపోయింది, నాకు జ్ఞానం రాదని అనుకుంటావు, నీ తలంపు నీకు ఆటంక. భగవంతుడు ఏం చెప్తున్నాడు? నువ్వు ఆత్మ అని చెప్తున్నాడు. ఈ దేహాన్ని ఆత్మ అనుకుంటున్నావు, చిక్కు అంత ఇక్కడ ఉంది. భగవంతుడు ఏం చెప్తున్నాడు మనకు? నువ్వు ఆత్మవు అని చెప్తున్నాడు. దానికి చావు లేదని చెప్తున్నాడు, దానికి పుట్టుక లేదని చెప్తున్నాడు. మరి మనం ఏమనుకుంటున్నాం? దేహాన్ని ఆత్మ అనుకుంటున్నాం. ఏమనుకుంటున్నాం? దేహాన్ని ఆత్మ అనుకుంటున్నాం, దేహాన్ని ఆత్మ అనుకుంటున్నాం. కాబట్టి దేహం చనిపోయినప్పుడు మనం చనిపోతున్నాం అనుకుంటున్నాం. దాన్ని రాంగ్ నాలెడ్జ్ అంటారు. నువ్వు దేహానువా? దేహం కాదు నువ్వు. పోని దేహానివే నువ్వు అనుకో, నువ్వు దేహానికే నువ్వు అనుకో పోని అనుకో. ఈ గాఢ నిద్రలో దేహమే నువ్వైతే దేహము నేనే తలంపు నేను విడిచిపెట్టదన్నారు. ఆ దేహం నువ్వు కాదు కాబట్టి ఆ తలంపు నేను విడిచిపెట్టేస్తాను. గాఢ నిద్రలో మనం బాడీతోటి సెపరేట్ అయిపోతున్నాం, మైండ్ తోటి సెపరేట్ అయిపోతున్నాం, వరల్డ్ తోటి సెపరేట్ అయిపోతున్నాం, దేవుడితోటి సెపరేట్ అయిపోతున్నాం, మీ సంసారం గొడవలతోటి సెపరేట్ అయిపోతున్నావు. కానీ ఉన్నావు లేదు అక్కడ, నువ్వు ఉన్నావు లేదా? నేను లేనని ఇవ్వడం చెప్పు. నువ్వు ఈ దటై, నువ్వు అక్కడ వరల్డ్ లెస్, బాడీ లెస్, మైండ్ లెస్, గాడ్ లెస్. కానీ నువ్వు అక్కడ ఉన్నావా లేదా? నిద్దట్లో నేను లేనని ఎవడని చెప్తాడా? నువ్వు ఉన్నావా లేదా? ఉన్నావు. నువ్వు ఈ దటై. అజ్ఞానికి జాగ్రత్త అవస్థ ఎంత నిజంగా కనిపిస్తుందో, ఆ గాఢ నిద్రలో నేనంత నిజంగా జ్ఞానికి కనిపిస్తున్నాడు. ఇప్పుడు అజ్ఞానం, మనం అందరం అజ్ఞానులే కదా. ఇదంతా ఈ జాగ్రత్త అవస్థ అంతా అబద్ధం అంటే మనం నమ్ముతాం. ఇది మనకు నిజంగానే కనిపిస్తాం కదా. ఇది ఎంత నిజం కింద మనకు కనిపిస్తుందో అజ్ఞానికి, ఆ గాఢ నిద్రలో ట్రూ ఎంత నిజం కింద వాడికి జ్ఞానికి కనిపిస్తుంది? వాడి జ్ఞానం అజ్ఞానికి జాగ్రత్త అవస్థ నిజం, ఆ రియల్ ఏమో జ్ఞానికి నిజం. కృష్ణుడు గీత ద్వితీయ అధ్యాయంలో చెప్తాడు, ఏదైతే నువ్వు ఉంది 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 అనుకుంటున్నావో అది లేదు, లేదు లేదని దేని అనుకుంటున్నావో అది ఉంది. మనం ఆత్మ రియల్ అయ్యి ఇమోటల్ షరపు లేదు లేదు అనుకుంటున్నాం కదా, కానీ అది ఉంది. నువ్వు అనుకునేది మటుకి మిథ్యే. నువ్వు ఏదైతే నిజం నిజం అనుకుంటున్నావో అది మిథ్యే. ఇప్పుడు మనకంటే ఒక 4 ఎకరాల పొలం కూడా ఎక్కడో ఎక్కువ ఇస్తాను, భీమవరం దాకా సాగనం చేస్తాను. నీకు అర్థమవుతుంది? ఇప్పుడు భగవాన్ ఉన్నారనుకోండి, మీరెంత, నేనెంత, ప్రైమ్ మినిస్టర్ ఎంత, రాష్ట్రపతి ఎంత, చీఫ్ మినిస్టర్ ఎంత, ఏదో ఒకసారి ఫేస్ కూడా తిప్పుకోడు కదా. హీ డిటాచ్మెంట్ ఈజ్ యాజ్ కంప్లీట్ యాజ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్. హీ డిటాచ్మెంట్ ఈజ్ యాజ్ కంప్లీట్ యాజ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్. అంటే ఇష్టమైన ఉంటే ఫేస్ ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఎలా కూర్చుంటే, ఒకసారి నీ ఫేస్ ఎలా ఉంటే, ఒకసారి ముఖం అంటే తిరిగింది కదా. అంటే చూడకూడదు అని కదా, నెక్స్ట్ ఉంటే చూస్తాడు అవుతాడు, చూస్తే చూస్తాడు అవుతాడు. ఆ సృష్టి లేని వాడికి చీఫ్ మినిస్టర్ ఏంటి, ప్రైమ్ మినిస్టర్ ఏంటి? అంటే అక్కడ కోపం కాదు, విరక్తి కాదు, ఏం కాదు, వాడికి అవసరం లేదు, ప్రేమ అక్కర్లేదు. మీ అవసరం నాకు వచ్చిందనుకోండి, మీరు ఎవరికి మీ అవసరం, మీరు చాలా నా దృష్టికి చాలా గొప్పగా కనిపిస్తారు. మీ అవసరం నాకు లేదనుకో ఏమనిపిస్తుంది? ఇదంతా మాయ. ఎప్పుడు ఆత్మ ఉంది, అది నువ్వు సంపాదించడం వల్ల వచ్చేది కాదు. అంటే గురువు యొక్క సహాయం నీ ఇక్కడికి వస్తుందంటే, నువ్వు తెలుసున్నా నువ్వు బ్రహ్మమే, నువ్వు తెలియకపోయినా నువ్వు బ్రహ్మమే, నువ్వు తెలుసున్నా నువ్వు చైతన్యమే, నీకు తెలియకపోయినా నువ్వు చైతన్యమే. అయితే నీ అలవాట్లు ఆ చైతన్య అనుభవం పొందడానికి నీకు అడ్డొస్తుంది. ఆ చైతన్య అనుభవం పొందడానికి నీ అలవాట్లు అడ్డొస్తున్నాయి. నీ అలవాట్లు, నీ కేవలం అలవాటును తొలగించుకోవడానికి నీ తెలివితేటలు చాలు. ఆ దొంగలను బయటికి గెంచేయడానికి నీ తెలివితేటలు చాలు. అంటే ఆ దొంగను బయటికి గెంటడానికి నువ్వు ప్రయత్నంతో పాటు గురువు సహాయం ఉంటేనే కానీ ఆ దొంగ బయట అలవాటునే దొంగ బయటకు. అలవాటుని మామూలుగా పొమ్మంటే పోగొట్టం, ఆ చెయ్యట్టుకుని నేను మధ్య తప్పుకోమని, మధ్యగా తప్పుకోమని చెయ్యట్టుకుని నేను మధ్య ఈజీలోకి తీసుకురావాలట. అర్థమవుతుంది. అలవాటు ఏం చేస్తుందంటే వెళ్ళిపోయి వెళ్ళిపో అంటే వెళ్ళిపోదట్టండి. ఇప్పుడు వెళ్ళిపోయి వెళ్ళిపో అంటే ఆ చేయట్టుకోవాలంటున్నారు రామ బాబో బాబో నెమ్మదిగా 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 ఉండెక్కించేయాలండి. అందుకని వెళ్ళిపోయి వెళ్ళిపోయింటే అది వెళ్ళదండి. లేదంటే హ్యాబిట్ చేయించాలంటే ఎన్ని ఎన్ని వేల సంవత్సరాల నుంచి హ్యాబిట్ ఉంటానండి. ఈ బాడీ అంటే మారి ఇప్పుడు శ్మశానంలో మన బాడీ బట్టన్ అవుతుంది కానీ అలవాట్లు కారణం. మన అలవాట్లు మట్టికి శ్మశానంలో కాలం అండి. ఆ అలవాట్లు అలాగే ఉంటాయి. ఏంటి అలవాట్లు ఎందుకు కాలం అంటే అవి సటిడ్ బాడీలో ఉంటాయి. అలవాట్లు ఏ శరీరంలో ఉన్నాయో ఆ శరీరం శ్మశానంలో కాలం. ఈ అలవాట్లు కూడా భజన సమాజే. దేనికి? అహంభావనకి. మళ్ళీ ఈ అలవాట్లు వచ్చేలా చూసుకుంటుంది. ఇలా వచ్చి జన్మకి ఉండాలి. ఏంటి ఈ భజన చేయాలి దానికి అవసరం. కొత్త శరీరం వచ్చినప్పుడు అలవాట్లు పోవు. అలవాట్లు ఇక్కడ సాధన చేసి పోవు. గురువు యొక్క సహాయం తోటి నీ ప్రయత్నంతో పోగొట్టుకోవాల్సిందే. కొత్త శరీరం వచ్చినప్పుడు కుటుంబం మారుతుంది, పరిసరాలు మారుతాయి, ఏమండి వాతావరణం మారుతుంది. కానీ అలవాట్ల మట్టికి ఏం మారదు. ఈ సాధనతో నిమిత్తం లేకుండా కుటుంబం మారిపోతుంది. కానీ నీ సాధనతో నిమిత్తం లేకుండా నువ్వు అలవాట్ల నుంచి విడుదల పొందలేదు. ఇది ఇక్కడ లాజిస్తాం. అంటా ఉంటారు ఏదైతే మనం కాదు మనకి ఎంత ఇష్టం దాంట్లో నుంచి విడిపోవటం తప్పదు. ఎవడి శరీరం వాడికి ఇష్టమే, ఎవడి శవం వాడికి ఇష్టమే. నా శరీరం నాకు ఇష్టం, నీ శరీరం నీకు ఇష్టం. కానీ ఏంటి చెప్పాను, అది నేను కాదు కాబట్టి ఏనాటికైనా అందులోంచి విడిపోవటం, సపరేట్ అవటం తప్పదు. ఏదైతే నేను కాదు దాని మీద నాకు ఎంత ప్రేమనా విడిపోవటం అనేది తప్పదు. ఏం చెప్పింది అది కాదు కాబట్టి. భజన సమాజం కూడా నేను కాదు. ఏనాటికైనా భజన సమాజంతో కూడా నేను విడిపోవాలి, నేను కాదు కాబట్టి. ఏదైతే న్యాచురల్ కాదో, ఏదైతే నార్మల్ కాదు, ఇది పెర్మనెంట్ గా ఉండదు. హృదయంలో శాంతి నీకు అందినప్పుడు అది ఎప్పుడు న్యాచురల్ గా నీ హృదయంలో అంటే బాహ్యమైన వ్యక్తులతో కానీ, బాహ్యమైన పరిస్థితులతో కానీ, బాహ్యమైన ప్రవృత్తులతో కానీ, బాహ్యమైన సంఘటనలతో కానీ సంబంధం లేకుండా ఇండిపెండెంట్ గా నీ హృదయం నుంచి వచ్చే శాంతి మాత్రమే పెర్మనెంట్ గా ఉంటుంది. అక్కడ మీ శాంతి చెరిగిపోవడానికి పెద్ద టైం పట్టక్కర్లేదండి. ఇప్పుడు మీరు ఇక్కడ వచ్చారనుకోండి, ఇంటికి వెళ్తున్నాడు, ఇల్లు బాగా లేట్ అయిపోతుంది అనుకోండి, మీ అత్తగారు ఎంత మీ అత్తగారు పట్టుకు తెచ్చింది అనుకోండి, ఎంత లేట్గా వచ్చాయంటేనే మీ శాంతి అంతా ఒక్కసారి చేసుకోవద్దు. అక్కడ దాకా ఎందుకు మీ తోడు రోజు మాట్లాడేవాళ్ళు మాట్లాడటం మానేశారనుకోండి, ఇంకా అక్కడే పోతుంది శాంతి. ఈ శాంతి మీద ఈ బోట్ల మీద ఈ అడిచెట్ల బోట్ల మీద అంత ఆధారపడి ఉంటా ఉంటున్నారు. భగవాన్ బోట్లెట్టి మీద ఎంతకాలం నిలబడతామండి. ఎవరో మనం మాట్లాడేదనే మన శాంతిని పోగొట్టుకుంటే ఇంకా ఇటువంటి ఇంకా మన ఆధ్యాత్మికంగా అభివృద్ధి వస్తాం, ఈ మనసు ఏమంతర్ముఖం అవుతుంది, ఇంకా నువ్వు బాగుపడి చెప్పు అంటున్నారు భగవాన్. అయితే మీతో రోజు మాట్లాడేవాళ్ళు ఎవరో రోడ్డు మీద కనిపిస్తారనుకోండి, మీ నిజంగా నేను మీద కోపం వచ్చే మాట్లాడుకుని వెళ్ళిపోతాను. ఏంటంటే మీకు వచ్చిన నష్టం అది, పైగా మనకు టైం సేవ్ అవుతుంది. వాళ్ళు పలకరిస్తే మనం మాట్లాడాలి. వాళ్ళు మాట్లాడిపోవడం ఒక రకంగా మంచిది, మన కాలం కలిసి వస్తుంది. మీకు అర్థమవుతుంది. అలాగే ఇప్పుడు కానీ కొంతమందికి ఏంటి, నాకు కనిపించేవాళ్ళు రోజు కనిపించేవాళ్ళు మాట్లాడేవాళ్ళు మళ్ళీ మాట్లాడబోతే శాంతి అంతా చేరిపో, అది వీక్ మైండ్ అంటారు దాన్ని. ఆ వీక్ మైండ్ ఉంటే నీకు బలహీనలకి బద్దకస్తులకి ఆత్మసాక్షాత్కారం కాదు. వీక్ మైండ్ ఉన్న వాళ్ళకి, బలహీనమైన మనస్సు ఉన్న వాళ్ళకి, బద్దకస్తులకి ఆ వీక్ మైండ్ ఉన్న వాళ్ళకి ఆత్మసాక్షాత్కారం కానే కాదు. అయితే నీకు బాహ్యమైన సంఘటన మీద నీ శాంతి ఆధారపడింది అనుకో, ఆ సంఘటన మళ్ళీ భంగం జరిగింది అనుకో, నీకు వెంటనే అశాంతి వచ్చేస్తుంది. ఏది ఆ శాంతి కూడా స్వతంత్రంగా ఉండాలి, స్వతంత్రంగా ఉండాలి, ఇండిపెండెంట్ గా ఉండాలి, దేని మీద ఆధారపడి ఉండకూడదు. అది మట్టికి పెర్మనెంట్ గా ఉంటుంది. లేకపోతే బాహ్య పరిస్థితులను బట్టి ఆధారపడి ఉండాలి. మీరు మీకు ఏదో కొంచెం కలిసి వచ్చింది అనుకోండి, మీరందరూ బంగారు పిచ్చులు అయిపోయారనుకోండి, మాట వసకి మీకు ఏదైనా కొంచెం కలిసి వచ్చింది అనుకోండి, అప్పుడు కొంచెం శాంతిగా ఉండొచ్చు. మళ్ళీ కాల ప్రవాహం అనేది ఆ శాంతి కొట్టుకుపోతుంది. ఏం చెప్తుంటుంది, న్యాచురల్ శాంతి కాదు, నార్మల్ శాంతి కాదు. న్యాచురల్ కానీ నార్మల్ కానీ పెర్మనెంట్ గా ఉండటానికి అవకాశం లేదు. అది సిద్ధాంతం. నువ్వు వెతికే వస్తువు ఎక్కడ ఉంది, నువ్వు ఎక్కడో ఉంది అనుకుంటున్నావు. నువ్వు వెతికే వస్తువు ఎక్కడో ఉంటున్నాడు, అది నీ వెయ్యి ఉన్నావు, అది నీపై ఉన్నావు. ఒకడు భగవాన్ ఎదురు నాకు ఆత్మను తెలుసుకోవాలందండి అని ఒకడు భగవాన్ ఎక్కడికి, అప్పుడు భగవాన్ ఉన్నారు నీకు ఆత్మకి ఎంత దూరం ఉందో తెలుసుకోవడానికి అన్నవాడు. నాకు ఆత్మను తెలుసుకోవాలని కానీ ఒకడు భగవాన్ దగ్గరికి వచ్చి నీకు ఆత్మకి ఎంత దూరం ఉందో చెప్పు, తర్వాత తెలుసుకుంది కాని, తర్వాత ప్రయాణం చేద్ది కాని, ముందు దూరం ఎంత డిస్టెన్స్ ఎంత తెలుసుకో అనేవారు. అది ఎవరు, నువ్వెవరు, నువ్వు తెలుసుకునేదంత నిన్నే, నువ్వెవరు ఆత్మలే, నువ్వు తెలుసుకునేది ఎవరు ఆత్మలే. భగవాన్ చెబుతుంటారు మనం మోక్షంలో ఉండి మోక్షం కోసం అన్వేషిస్తున్నావు. ఇప్పుడు మనం అందరం ఎక్కడ ఉన్నాం, మోక్షం మనందరం మోక్షం, మోక్షంలో ఉండి మోక్షం ఎలా పొందుతాం, మోక్షం ఎలా పొందుతాం, మోక్షం ఎలా వస్తుందని ఆలోచిస్తున్నాం. అలా ఆలోచించడానికి కారణం ఏంటి, మోక్షంలో ఉన్నామన్న సంగతి తెలియటం. మోక్షంలో ఉన్నాం ఉన్నాం కానీ ఉన్నామన్న సంగతి తెలియక మోక్షం ఎలా పొందాలని అనిపిస్తుంది. తెలుసుకుంటే సుఖం, తెలియకపోతే దుఃఖం. నువ్వు మోక్షంలో ఉన్నావు, మోక్షంలో ఉన్నామన్న సంగతి నీకు తెలియటం లేదు, తెలిస్తే సుఖవుతావు. నువ్వు మోక్షంలో ఉన్నావన్న సంగతి తెలుసుకుంటే సుఖపడతావు, మోక్షంలో ఉన్నప్పటికీ ఉన్నామన్న సంగతి తెలియకపోతే జన్మ జన్మలకి నేను దుఃఖం వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పుడు గౌతమ బుద్ధుడు స్టవ్లు అంతా ఇంటింటికి తిరిగాడు, వర్షానికి తెలిసి ఎండకి ఏంటి రమణ మహర్షిలాగా చోట కూర్చోలేదు అని ఇంటింటికి ఆ ఇంటింటికి తిరిగాడు, ఊరు ఊరు తిరిగాడు, చెట్ల కింద కూర్చొని చెప్పాడు ఏం చేద్దాం మేము మానవుని దుఃఖం లేని స్థితికి తీసుకుపోవటానికి. ఆయన ఒక మహారాజే, కానీ వర్షాన్ని తెలిసి రైళ్లు లేని రోజుల్లో కార్లు లేని రోజుల్లో ఇంటింటికి తిరిగి చెట్ల కింద కూర్చుని ఎవరైనా భోజనం చెప్తే ఈ భోజనం చెప్పేటండి ఒకరు ఒకరు ఒక రకంగా వండుతారు ఒక రకంగా వండుతారు. అవన్నీ తిని పడినా పడకపోయినా తిని ఆ చెట్టు కింద కూర్చుని వచ్చి ఆ టీచర్ చూడు ఏం చెప్తున్న మనిషిని దుఃఖంలోనే చితికి మోసుకుపోవటానికి. బుద్ధుడు చెప్తా ఉంటాడు ఎవరైనా మనం తిరిగి అట్టండి కొట్టలేదని సంతోషించమన్నాడు. ఇంకా అర్థమవుతుంది ఒకరు ఎవరైనా కొడితే అన్నాడు చంపలేదని సంతోషించమన్నాడు. నీ హృదయం ఆ సంతోషం ఒకటి మాత్రమే సత్యం, ఆత్మ ఒకటి మాత్రమే, ఆత్మ ఒకటి మాత్రమే సత్యం. ఆత్మ సత్యం అని చెప్పడం లేదు, నీ హృదయం అది మాటకే ఆ సత్యం. యు మస్ట్ నో ద ట్రూత్. నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా యు మస్ట్ నో ద ట్రూత్. అక్కడ ఛాయిస్ లేదు. నీ హృదయంలో ఉన్న సత్యాన్ని నువ్వు తెలుసుకుని తిరగాలి. అంటే ప్రకృతిలోంచి, మాయలోంచి, జన్మ మరణ ప్రవాహంలోంచి, ఈ సంసారంలోంచి నువ్వు విడుదల పొందాలంటే నీకు ఆక్రమేట్ ఏం లేదు. యు మస్ట్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. నీ హృదయంలో ఉన్న సత్యాన్ని నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అది తెలుసుకుని తీరాలి. అది భక్తి మార్గమా, జ్ఞాన మార్గమా, కర్మ మార్గమా, యోగ మార్గమా, అది విడిచిపెట్టు. అది నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా హృదయంలో ఉన్న సత్యాన్ని ఈ మస్ట్ అనేది వృత్తి తెలుస్తుంది. ఆ సత్యం మాత్రం నేను ప్రకృతిలోంచి మాయలోంచి విడుదల చేస్తాను. ఇంకో ఆల్టర్నేటివ్ నీకు లేని లేదు. హృదయంలో ఉన్న సత్యం మంచిది నేను, అది ఒక్కటే మాత్రమే నేను విడుదల చేయగలదు. అది ఒక్కట మాత్రం నేను మాయలోంచి విడుదల చేయగలదు. ఏం చేతి విడుదల చేయగలదు? ఎప్పుడైతే మీరు అనుభవం పొందారో మాయ దారి, ఎప్పుడైతే మీరు అనుభవం పొందారో మాయ ఎప్పుడు మీకు దారిచ్చేస్తుంది. ఆనాడు వరకు మీకు పీస్ లేదు, హ్యాపీనెస్ లేదు, ఫ్రీడమ్ లేదు. కొంతమందికి మీకు ఎప్పుడైనా కోపం వాళ్ళు ఎప్పుడైనా జ్ఞాపకం వస్తారనుకోండి. మీకు అనుకోండి మీకు ఎవరి మీద అయితే కోపం ఉందో వాడు జ్ఞాపకం వస్తారనుకోండి, మరి అప్పుడు విషయాన్ని చెడిపోతుంది. ఏమి చెక్కట్లు అంటున్నారు బాగోడు. మీకు ఎవరి మీద ఒకరు మీ పెద్ద కోళ్ళు అంటే మీకు ఇష్టం ఉండదు అనుకోండి, అది ఎక్కడో నిర్భ్యాసం ఉంటుందనుకోండి, పెద్ద కోళ్ళు సాధారణంగా జ్ఞాపకం వచ్చింది అనుకోండి అనుకోండి మాట్లాడు గౌకులు మీకు శాంతి చెడిపోతుంది. మీరు ఎప్పుడు నా చెప్పి పైకి చెప్పదు, నేను ఇంటికి వెళ్ళక ఆలోచించుకోండి. మీకు ఇష్టం, మీకు ఇష్టమైన జ్ఞాపకం వస్తే మీకు ఏం చెడిపోతుంది? వాళ్ళు ఎదురుకుండా లేరు అంటే ఆ రూపం జ్ఞాపకం వచ్చేటప్పటికి మీ మైండ్ మీ మెమరీలు కానీ నామం జ్ఞాపకం వచ్చేటప్పటికి మీ శాంతి చెడిపోతుంది. రంగులో నిజమైన సత్యం మీరు తెలుసుకున్నప్పుడు మీకు తెలుసున్న రూపాల్లోంచి నామాల్లోంచి సహజంగానే మీరు విడుదల పొందుతారు, మీరు మోక్షం అనుభవం మీకు కలుగుతుంది. ఫ్రీడమ్ ఫ్రమ్ ది నోన్, ఫ్రీడమ్ ఫ్రమ్ ది అన్నోన్. మీకు తెలుసున్న రూపాల్లోంచి, మీకు తెలుసున్న నామాల్లోంచి కూడా మీరు ఫ్రీడమ్ పొందాలి. ఈ సత్యమైన రూపాలు ఎక్కువ జ్ఞాపకం వస్తాయనుకున్న అప్పుడు దుఃఖం వచ్చేస్తుంది. ఈ రూపాలు మనకి దుఃఖానికే కారణం అవుతాం. ఇప్పుడు బతుకునేవాడు మాట తెలియండి, చచ్చిపోయిన వాడు ఉంటారు కదా మన ఇంట్లోని, వాళ్ళు ఎప్పుడు జ్ఞాపకం వచ్చారనుకున్న అప్పుడు దుఃఖం వచ్చేస్తుంది మనకి. ఎందుకంటే రూపం జ్ఞాపకం వచ్చినప్పుడు నామం, ఆ రూపం నామం మీకు ఏం తీసుకొస్తుంది? దుఃఖాన్ని తీసుకొస్తుంది. అది దుఃఖాన్ని తీసుకురాకుండా ఆగబట్టండి. మీరు హృదయంలో ఉంటే నాకు నా సత్యం మీకు అనుభవంలోకి వచ్చే వరకు ఈ రూపాలు నామాలు మీకు దుఃఖాన్ని తీసుకొస్తూనే ఉంటాయి. ఏంటంటే మీ అహంభావం ఆ రూపాన్ని నామాన్ని పట్టుకుని వేలాడుతూ ఉంటుంది. అది రూపదృష్టి నామదృష్టి కూడా మీ దుఃఖానికే కారణం అవుతుంది. రూపదృష్టి నామదృష్టి కూడా మీ దుఃఖానికి కారణం అవుతుంది. అది రూపదృష్టి నామదృష్టి తొలగాలంటే నీ హృదయంలో ఉన్న సత్యం నీకు ఎరుకు పడితేనే కదా రూపదృష్టిలోంచి నామదృష్టిలోంచి నువ్వు బయటపడలేవు. నీకు ఫ్రీడమ్ ఆనాటి వరకు నీకు ఫ్రీడమ్ స్వేచ్ఛ లేనే లేదు. అప్పుడు కానీ నీకు స్వేచ్ఛ పొందవు. అప్పుడు వరకు నువ్వు స్వతంత్రుడు అవ్వలేదు, నువ్వు పెద్దవాడు అవ్వలేదు. జ్ఞాన్ని మనం ఏదైనా విమర్శించామనుకోండి వాడికి ఏమి ఇచ్చారు అండి? ఏం చెప్పి ఇంకీర్తి లేదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా తిట్టారనుకోండి మీకు చిరాకు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, దుఃఖం వచ్చేస్తుంది. ఏమండి అంటే ఇప్పుడు ఎవరైనా మనం పొగిడారనుకోండి, ఆ పొగిడినప్పుడు చలనం దేనికి వస్తుంది? అహంభావనకు వస్తుంది. పొగిడినప్పుడు చలనం దేనికి వస్తుంది? ఎవరైనా విమర్శించారనుకోండి అప్పుడు తుంగిపోయింది ఎవరు? అహంభావన. ఏది ఎఫెక్ట్ అవుతుంది? నీలో ఉన్నటువంటి నిజం ఎఫెక్ట్ కాదు, నీలో ఉన్న ట్రూత్ ఎఫెక్ట్ కాదు. ఎవరైనా మీ స్తోత్రం చేస్తే ఎఫెక్ట్ అయ్యేది కూడా ఏది? అహంభావనే. ఎవరైనా విమర్శిస్తే డిప్రెషన్ వచ్చేది కూడా ఎవరికి? అహంభావనకే. నీలోని ఇంప్యూరిటీ, నీలో నిజం కానిది ఏదో అది ఎఫెక్ట్ అవుతుంది. నీలోని ఇంప్యూరిటీ ఏదో అది ఎఫెక్ట్ అవుతుంది. కానీ నీలో నిజం మటుకి బాహ్యమైన స్తోత్రాల వల్ల ఎఫెక్ట్ కానే కాదు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా పొగిడి వాళ్ళు ఎవరు దొరకలేదండి. ఆ పొగిడి వాళ్ళు దొరికినప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, మీరు మీకు సంతోషం వచ్చేస్తుంది. మీకేమొచ్చేస్తుంది? అవి సంతోషం. ఏం చెప్పిన మనకు అహంకారం కూడా కొంచెం మేత పెట్టి కూడా ఉండాలి మనకి. అప్పుడు మీకు సంతోషం. ఆ సంతోషం దేనికి వస్తుంది? ఎవరైనా విమర్శిస్తే డిప్రెషన్ వస్తుంది. ఆ డిప్రెషన్ దేనికి వస్తుంది? ఏది ఎఫెక్ట్ అవుతుంది? లోపల ఇంప్యూరిటీ, అహంకార రూపంలోని ఇంప్యూరిటీ ఎఫెక్ట్ అవుతుంది. అంటే భగవాన్ చెప్పారని మీరు నమ్మద్దు, మీరు ప్రాక్టికల్ గా చేసి చూడండి. అది మీరు ఎవరైనా ఇతరులకు సహాయం చేయాలనుకుంటున్నారనుకోండి, మీరు బ్రహ్మానుభవం పొందండి. మీ ద్వారా ప్రపంచం లిఫ్ట్ అవుతుంది, సమాజానికి కూడా సహకారం జరుగుతుంది. మీరు ఏదైనా జ్ఞానం సంపాదించారనుకోండి, అది మీకు తెలిసినా మీకు తెలియకపోయినా మీరు ఎంతవరకు జ్ఞానం సంపాదించారో, ఎంతవరకు మీకు ప్యూరిఫికేషన్ వచ్చిందో అంతవరకు కూడా మీ ద్వారా సమాజానికి మంచి జరుగుతూ ఉంటుంది. సమాజానికి మీరు అనుకోకర్లేదు, సమాజానికి మంచి చెయ్యాలని ఏం చేసినా చెయ్యాలని అనుకునేవాడు అక్కడ లేదు. ఆత్మ అనుభవం పొందటం లాగా, ఆత్మ సాక్షాత్కారం పొందటం లాగా, ఏదో ఉన్నదేదో ఉంది కదా, ఆ ఉన్న వస్తువుని ఎలాగ అనుభవంలోకి తెచ్చుకోవాలి, అది ఎలాగ మనం చేయవలసిన విధానం ఏంటి, దాని సాధన ఏంటి అని అడుగుతున్నారు. అప్పుడు భగవాన్ అంటున్నారు, అది సాధన ఏంటి, అది ఆల్రెడీ రియలైజ్ అయిపోయి ఉంది కదా, నీకు తెలుసున్నా నువ్వు తెలియపోయిన నువ్వు అదే కదా, దాన్ని రియలైజ్ చేసే ఉన్నావు నువ్వు, దాన్ని రియలైజ్ నువ్వు చేసే ఉన్నావు, నువ్వు చేసే ఉన్న సంగతి నీకు అది తెలియటం లేదు, నీవే అన్న సంగతి నీకు అది నీకు తెలియటం లేదు, నువ్వు ఆత్మగా లేని ఆ క్షణం అంటూ లేదు. ఎంచకంటే ఇక్కడ గమత్తికి చెప్పమంటారండి, మాకు మనకు ఆత్మ యొక్క రిమెంబరెన్స్, ఆత్మ యొక్క అనుభవం లేనప్పుడు ఈ ప్రపంచ గొడవలను తలపెట్టుకుని మళ్ళీ దుఃఖపడతా ఉంటాం. ఆ సీక్వెన్స్ జారిపోయినప్పుడు వస్తుంది ఈ ప్రమాదం. అలా గొడవలు మిమ్మల్ని ఎవరు తలపెట్టుకోమన్నారో, మిమ్మల్ని ఎవరు దుఃఖపడమన్నారని భగవాన్ అడిగారు. ఈ గొడవలు తలపెట్టుకునేది అహంభావనే, ఆ తలపెట్టుకుని దుఃఖపడేది అహంభావనే, బాడి చేసుకునేది అహంభావనే, మళ్ళీ కడుక్కోవడానికి ప్రార్థన చేసి ధ్యానాలు చేసేది అది. దానికి అదే పని, బాడి చేసుకోవడం కడుక్కోవడం, బాడి చేసుకోవడం కడుక్కోవడం ఇదే పని దానికి. ఆత్మ తప్పించి ఏ ప్రశ్న అడిగా భగవాన్ మాట చెప్పారు, ఆ ప్రశ్న మిమ్మల్ని ఎవరు అడగమన్నారు. బ్రహ్మము లేని క్షణం ఉంటూ లేదు, బ్రహ్మము లేని ఆ క్షణం ఉంటూ లేదు. అంటే మనకు దేహము లేని స్థితిలో ఉన్నాం, ప్రపంచము లేని స్థితిలో ఉన్నాం, భోగాలు లేని స్థితిలో ఉన్నాం, ఆ దేహబుద్ధి లేని స్థితిలో ఉన్నాం, కానీ బ్రహ్మము లేని స్థితిలో క్షణం కూడా మనం లేదు. గాఢ నిద్రలో కూడా మనకు బ్రహ్మముగానే ఉన్నాం, జాగ్రత్త అవస్థలో కూడా బ్రహ్మముగా, అది లేని క్షణం ఉంటూ లేదు. ఒకవేళ దాంట్లోంచి విడిపోదామనే ప్రయత్నం చేసినా విడిపోలేం, ఏం చేయదు, అది మానవాళ్ళు ఉన్నాం కాబట్టి. ఇప్పుడు భగవాన్ ఏం చెప్తున్నాడంటే, ఏదైతే నువ్వు కాదో సాధన చేస్తే అందులోంచి విడిపోతావు, కానీ నువ్వు ఏదైతే అవు నువ్వు సాధన చేసినా అందులోంచి విడిపో, నువ్వు బ్రహ్మమయ్య నువ్వు అందులోంచి విడిపోవటమే సమస్య లేదు, నువ్వు కాని దాంట్లోంచి విడిపోగలవు, కానీ నువ్వు అయిన దాంట్లోంచి నువ్వు విడిపోలేదు. ఇప్పుడు ఈ దేహం ఎవరో నీకు తెలుస్తానంటే, దేహం నువ్వే అనుకుంటున్నావు కదా, ఈ దేహాన్ని నువ్వే అన్న సంగతి నీకు తెలుస్తుంది కదా, ఈ దేహాన్ని నువ్వే అన్న సంగతి ఇప్పుడు నీకు ఎలా తెలుస్తుందో, బ్రహ్మమును తెలుసుకున్నాక బ్రహ్మం ఎవరో కాదు నువ్వే అన్న సంగతి నీకు తెలుస్తుంది. బాగా అర్థం చేసుకోండి సబ్జెక్టు, నీ దేహం నీదేనా, నీ దేహం మీరేనా అడుగుతానుకుని ఆలోచించి చెబుతానంటారా, ఈ దేహం నేనని చెప్తారా, మీరు ఏమైనా ఆలోచించారా దానికి, ఆ దేహం మీరైన సంగతి నీకు తెలుస్తుంది. ఎంత న్యాచురల్గా ఎంత నార్మల్గా దేహం నువ్వైన సంగతి నీకు ఎలా తెలుస్తుందో, బ్రహ్మమును తెలుసుకున్నాక బ్రహ్మం నీవైన సంగతి నార్మల్ గా నీకు తెలుస్తుంది. ఆ బ్రహ్మం నీకు తెలియబడ్డాక ఆ బ్రహ్మం వేరు నువ్వు వేరు అనుకోకు, అది నేనైన సంగతి నీకు అది తెలుస్తుంది, అది అద్వైత స్టేట్. అంటే తెలుసుకోవటం అంటే ఉండటం, బ్రహ్మమును తెలుసుకోవటం అంటే బ్రహ్మగా ఉండటం, బ్రహ్మగా ఉండటం అంటే ఇప్పుడు ఎలా ఉంటున్నావు, దేహంగా ఉంటున్నావు, ఇంకెలా ఉంటున్నావు, అహంభావనగా ఉంటున్నావు, బ్రహ్మమును తెలుసుకున్నాక ఎలా ఉంటావు, ఆ బ్రహ్మముగా ఉంటావు. ఉండటమే పని వారికి, ఏంటి వారికి ఉండటమే పని ఉంటాం. నేను దేహము నేననే బుద్ధి మీకు కలగటం కోసం మీరు ఏమైనా సాధన చేయాలి, మీరు సాధన చేయక్కర్లేదు. అలాగే ఆ బ్రహ్మము నేనన్న సంగతి మీరు తెలిసాక, బ్రహ్మమును తెలుసుకున్నాక బ్రహ్మము నేనే అన్న సంగతి మీ సాధన చోటు నిమిత్తం లేకుండా అంతే అంటే న్యాచురల్గా మీకు అనుభవం కలుగుతుంది. అప్పుడు మీ సాధన చోటి ఆ పని లేదు. అంటే సాధన సిద్ధపురుషుడు అయ్యే వరకే సాధన, సిద్ధపురుషుడు సాధన తోడు పని లేదు. హృదయంలో ఈ ఆశలు ఎప్పుడైతే తెగిపోయినాయో, ఆ హృదయంలో ఉన్న ఆశలు, రకరకాల ఆశలు మన హృదయంలో ఉంటాయి కదా, ఆ ముళ్ళు ఎప్పుడైతే తెగిపోయినాయో అప్పుడు వస్తువు నీకు వ్యక్తం అవుతుంది, ఆ ముళ్ళు నీకు తెలియకుండా ఆపిచేస్తుంది. మన హృదయంలో ముళ్ళు ఉంటాయి, ఒక ఆశ ఒక ముడి, ఒక ఆశ ఒక ముడి, ఆ ముళ్ళు ఆ బ్రహ్మానుభవం కలిగిన వాడికి ముడి తెగిపోతేనే కానీ బ్రహ్మానం కలదు, ఆశని ముడి తెగిపోతేనే కానీ వాడికి బ్రహ్మానుభవం కలగదు. ఆ ముడి ఆ ముడిని తెంపుకోవడం కోసం మన మన తెలివితేటలు సరిపో, అదే భగవాన్ చెప్పారు, స్వప్రయత్నం కాల పరిపక్వం ఈశ్వర కటాక్షం, లోపల వస్తుంది కానీ ఈ ఆశని ముడి వల్ల నీకది అది తెలియటం లేదు. ఆ ముళ్ళు నేను దేహంతో నీ అహంభావంతో ఆ ముళ్ళు కట్టివేయబడ్డాయి. అంటే దేహము నేననేది అదొక ముడి, మనస్సు నేనే, నీ ఆశ కూడా ఒక ముడి, ఈ ముడిలోంచి నువ్వు ఈ గ్రంథి ఒక గ్రంథి అని ఉపనిషత్తు భాషలో చెప్పాలంటే గ్రంథి అంటారు, అందులోంచి నువ్వు విడివడాలంటే నీ తెలివితేటలు ఒకటే సరిపోవు, కాలం కలిసి రావాలి, దైవనగ్రహం ఉండాలి, నువ్వు సిన్సియర్గా పట్టు చేయాలి, కాల పరిపక్వం ఈశ్వర కటాక్షం, స్వప్రయత్నం కాల పరిపక్వం ఈశ్వర కటాక్షం, ఈ ముడి ఉంటేనే కానీ నువ్వు ఒడ్డుకు చేరలేదు. ఇప్పుడు జ్ఞానులు మన మాటలకు పట్టించుకోరు, దేవుడు ఉన్నాడని లేదని చెప్పిన ఇప్పుడు చంటి పిల్లలు తప్పుడు తప్పుడు మాట మాట్లాడుతూ ఉంటారు, అది మాటలు మనం పట్టించుకుంటామండి, పైకి ఒకసారి ఎత్తుకుంటే మమ్మల్ని మూత్ర విసర్జన చేస్తారు, అది ముద్దు కోసం మన ఎత్తుకుంటామండి, మన మీద మన విసర్జన చేస్తారు, మూత్ర విసర్జన చేస్తారని కింద పడేస్తామండి, మేము మళ్ళీ దింపుతాం మంచమే, మల విసర్జన ఇలా ఇచ్చిన ఇలా నేల వేసుకొచ్చేస్తామండి మనం. కాబట్టి ఈ చంటి పిల్లల మాటలు మన దగ్గర, మన చంటి పిల్లలు మాట్లాడే మాటలు మన దగ్గర ఎలా ఉంటాయి, మన మాటలు జ్ఞానుల దగ్గర కూడా అలా ఉంటాయి. ఏం పట్టించుకోరు, ఎందుకు నటిస్తారు, మీరు అలా చూస్తుంటారు, మన ఏదో మాట్లాడితే బాగుంది బాగుంది అంటారు, ఏదో ఎంకరేజ్మెంట్, మన మాటలు ఏం పట్టించుకోరు, ఏం చేద్దాం మనం ఎక్కడ ఉన్న మాట్లాడుతున్నావు అంటే తెలుసు, నువ్వు బ్రహ్మమే, ఆ బ్రహ్మము అని నువ్వు నువ్వు తెలియపోయినా నువ్వు ఆ బ్రహ్మమే, ఉడికి నువ్వు బ్రహ్మము, నువ్వు బ్రహ్మమే కాబట్టి బ్రహ్మమే తెలుసుకోవటమే, అంతకంటే నువ్వు చేసేదాం దట్ ఈజ్ అనప్పు దట్ ఈజ్ వాళ్ళు అంతకంటే ఎక్కువ కష్టపడిపోతు అంతే చాలట్టండి, అంతే చాలు, ఎక్కువ వద్దు, అంతే చాలు, దట్ ఈజ్ అనప్ దట్ ఈజ్ ఆలు దట్ ఈజ్ అనప్, నువ్వు పెద్ద కష్టపడిపోతావు అంటే నువ్వు అదే, నువ్వెవరు అదే, ఊరికే అధికం ఉండిపోతే సరిపోతుంది. ఇప్పుడు ఏదో రకంగానే ఉండాలి కదా. ఇప్పుడు మన దేహం ఉందనుకుని అత్తరింటి కాడ పుట్టింటి కాడ ఎక్కడో చోట ఉండాలి కదండి. ఇప్పుడు చచ్చిపోవాలంటే ఇప్పుడు చాలా ఎక్కడి నుంచి వస్తున్నారు మనకి? ఆ దేహం అని చెప్పు అత్తరింటి కాడో పుట్టింటి కాడో ఇద్దరింటి కాడ ఇష్టం లేకపోతే కాశీలోనూ అది ఎక్కడో చోట దేహం ఉన్నదే ఎక్కడో చోట ఉండాలి కదా. అలాగే నువ్వు ఎక్కడ ఏదో రకంగా ఉండాలి కదా, ఉండి దేహంగా ఉంటున్నావు అప్పుడు, లేదా అహంకారంగా ఉంటున్నావు, ఏదో రకంగా ఉంటున్నావు కదా, ఉండి ఆత్మగా ఉండి అంతే చాలు, అంతకంటే ఏమవుతుంది? ఇప్పుడు దేహం ఈ శవం, ఈ శవం ఎక్కడో చోట ఉంటారు, ఈ శవం ఎక్కడో చోట ఉంచాలి కదా, పోడుట్లోనో పాలపొడట్లోనో పాలకులోనో ఎక్కడో ఈ శవం ఉన్నది చెప్పి మరి ఇప్పుడు చావు ఎక్కడి నుంచి వస్తున్నారు దీనికి? ఈ ప్రారంభం పూర్తి అయితేనే కానీ దేహానికి చావు రాదండి. ఈ చావు వచ్చినప్పుడు ఎక్కడో చోట ఈ దేహాన్ని ఉంచాలండి. అదేవిధంగా నువ్వు కూడా అక్కడ ఏదో రకంగా ఉండాలి, దేహంగానో లేకపోతే ఇంద్రియాలుగానో మనసుగానో అహంకారంగానో ఇష్టంగానో కోపంగానో లేకపోతే ఏదో రకంగా ఉండాలి కదా. ఏదో రకంగా నువ్వు ఉంటున్నావు కదా ఇప్పుడు, వాళ్ళు ఉంటున్నావా ఉంటున్నావు లేదా? కోపంగానో చిరాకుగానో పొగరబోత్తానంగానో గర్వంగానో ఏదో రకంగా ఉంటున్నావు కదా నువ్వు ఉంటున్నావు. ఆ ఉండే బయట ఆత్మగా ఉండి అంతకంటే గట్టిగా గట్టిగా నువ్వు దేహంగా ఉంటున్నావు కదా, కోపంగా ఉంటున్నావు కదా, చిరాకుగా ఉంటున్నావు కదా, అశాంతిగా ఉంటున్నావు కదా, అని ఇలాగ ఏదో రకంగా ఉంటున్నావు కాబట్టి అలా బ్రహ్మగా ఉండు, గట్టిగా గట్టిగా అంత సరిపోతుంది, అంతకంటే ఎక్కువ వద్దు, అంతకంటే ఎక్కువ వద్దు, దట్ అంత సరిపోతుంది, అంతకంటే ఎక్కువ వద్దు, అంతకంటే ఎక్కువ వద్దు, దట్ సరిపో. అలా నువ్వు ఏదో రకంగా దేహంగా ఉండి వదిలి ఆత్మగా ఉండు, అహంభావనగా ఉండి వదిలి ఆత్మగా ఉండు. ఒకవేళ నువ్వు ఉండకపోయినా నువ్వు ఆత్మవే, ఆత్మగా నువ్వు ఉండకపోయినా నువ్వు ఆత్మవే, నువ్వు ఎలాగైనా అదే కాబట్టి అధికం ఉండి సరిపోతుంది, దట్ ఈజ్ దట్ ఈజ్ అన్నా. పైగా భగవాన్ ఇంకోటి చెబుతారు, అత్యంత సులభం ఆత్మ విద్య, పూజ చేయటం కంటే తీరికట్టిన ఆత్మగా ఉండదు. అంటే పూజ అంటే చెట్లు దగ్గరికి వెళ్ళాలట్న మనం, ఆ పువ్వులు కొయ్యాలి, ఇక్కడేమో అలకాలి, అంటే ముగ్గులెట్టాలి, ఓ దేవుడి పీఠం అక్కడ పెట్టాలి, ఈ విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామాలు స్తోత్రం నేర్చుకోవాలి. మరి అది దేవుడికి మనం చేయాలి కదా, మరి దీపం పెట్టాలి, ధూపం సూచించాలి, దీపం పెట్టాలి, ధూపం సూచించాలి, నైవేద్యం ఒకటి పెట్టాలి, పట్టి బెల్లం ఏదో పెట్టాలి కదా, పట్టి బెల్లం బెల్లం మొక్క ఏదో పెట్టాలి. ఇదంతా పూజ, ఇదంతా భగవాన్ అలా ఉండు, అందుకంటే పెద్ద కష్టం లేదు, అందుకంటే ఎక్కువ కష్టపడిపోకు నువ్వు, అంతకంటే ఎక్కువ కష్టపడిపోద్దు, ఊరుకుని ఎలాగైనా బ్రహ్మమే కదా, ఏదో రకంగా ఉండాలి కదా, ఏదో రకంగా ఉండకుండా ఉండలేదు కదా, ఉంటే బ్రహ్మగా ఉంటే సరిపోతుంది, దట్ ఈజ్ ఆల్, దట్ ఈజ్ అనఫ్. అందుకంటే పెద్ద కష్టపడిపోదు అంటే మరి వీడు ఆ కృష్ణ ఆ లోతులు వీడిగా అవగాహన కాక ఎవరి ఉపనిషత్తు బ్రహ్మ ఎవరండినా ఉపనిషత్తు బ్రహ్మ కదా, ఉపనిషత్తులు బాగా చదువుకున్నారు కదండి, ఏం చేయడం అవుతుంది అది ఎలాగ ఔషధ రీలైజ్ చేశారు మళ్ళీ ఇక్కడ ఆ పాఠం కదా ఉపనిషత్తుల పాఠం ఉంది కదా, అది ఎలాగ నేను అనుభవంలోకి తీసుకురావాలి, ఎలా దాన్ని ఆత్మసాక్షాత్కారం ఎలా పొందాలి, నేను ఎలా పొందాలంటున్నాడు, ఏమంటున్నాడండి నేను ఎలా పొందాలన్నాడు, ఎవరండి వాడు ఎలాగ వస్తాడు, భగవాన్ ఎలా వచ్చేశారు, ఇంతవరకు ఇద్దరు రకంగా మాట్లాడుకుంటున్నారు, వీడు ఏమన్నాడు సడన్ గా నేను ఎలా పొందాలన్నారు భగవాన్. ఇప్పుడు మీరేదో మరి నేను నన్ను అలా ఉండమంటున్నారు కదా, మరి నేను ఎలా ఉండాలి అలాగా, నేను ఎలా పొందాలి ఆత్మసాక్షాత్కారం అని వీడు అంటున్నారండి. అప్పుడు భగవాన్ ఏమంటున్నారంటే కొన్ని ఆత్మ కూడా వదిలేకొని నేను ఎలా పొందాలి ఆత్మసాక్షాత్కారం అంటున్నారు అని అంటున్నాడు కదండి భగవాన్. ఏమంటున్నారంటే అప్పుడు ఆత్మ కూడా వదిలేవయ్యా, దేవుడు కూడా వదిలే, ఫైండ్ అవుట్ హూసేసాయి, నేను ఆత్మను ఎలా పొందుతామని అంటున్నావు కదా, కొన్ని ఆత్మ నీకు తెలియటం లేదు కాబట్టి అవి నీకు నేను తెలుస్తుంది కదా, ఫైండ్ అవుట్ హూసేసాయి, ఎవరు నేను నేను అని చెప్తే ఆ నేనెవరు మళ్ళీ ఏంటి తిరగబడిపోయారు అక్కడ వచ్చేస్తున్నారు. నేను ఎవరండి ఆ ఉపనిషత్తులు చదువుకున్నాడు కదా వేగంగా వచ్చేస్తున్నాడు అండి, ఈయన చెప్పింది అడుగు పట్టడం లేదండి, అప్పుడేమి వీటికి వీటి ఈయన తిరగబడుతున్నాడు ఎవరండి ఈయన. ఇప్పుడు నేను ఆత్మను తెలుసుకోవాలి ఎలాగని అది అంటున్నాడు కదండి, మరి నువ్వు ఇంకా ఆత్మ కూడా వదిలే, ఫైండ్ అవుట్ ఇప్పుడు నేను అంటున్నావు కదా, అవి ఫైండ్ అవుట్ హూసేస్ ఐ, ఫైండ్ అవుట్ హూసేస్ ఐ, ఇప్పుడు నువ్వు నేను అంటున్నావు కదా, హూ ఇస్ దట్ ఐ, నేను ఆత్మను తెలుసుకోవాలన్నావు కదా, నేను ఆత్మను తెలుసుకోవాలి నేను తెలుసుకోవాలన్నా కదా, మన ఆత్మని తెలియటం లేదంటున్నావు కదా, కొన్ని ఈ నేను తెలుస్తుంది కదా, ఫైండ్ అవుట్ హూ సేస్ ఐ, ఆ నేను అని చెప్పే ఈ నేను ఎవరు అంటే వచ్చేసాడు అడ్డపడ్డాడు. దేవుడు మాట వదిలే నీకు తెలియని కూడా నీకెందుకు, ఇంకా నేను ఉండమంటానంటే నీకు అది కుదరటం లేదు, ఫైండ్ అవుట్ హూ సేస్ ఐ, ఇప్పుడు నేను అంటున్నావు కదా, నేను దేవుడిని ఎలా తెలుసుకోవాలి నువ్వు అంటున్నావు, అప్పుడు దేవుడు తెలియకపోయినా నీకు నేను తెలుస్తాను కదా, ఈ నేను తెలుస్తాను కదా, ఈ నేను నువ్వు డౌట్ చేయటం లేదు కదా, దేవుని డౌట్ చేస్తున్నావు కానీ నేను మట్టుకి నువ్వు డౌట్ చేయటం లేదు, ఫైండ్ అవుట్ హూ సేస్ ఐ, ఆ నేను ఎవరంటున్నాడు ఎవరండి భగవాను, ఆ నేనే అంటున్నాడు, ఆ నేనంటే శరీరమా లేకపోతే శరీరంగా భిన్నంగా ఇంకా ఎవడైనా ఉన్నాడా, నేనంటే శరీరమేనా, ఆ శరీరానికి భిన్నంగా ఎవరైనా లోపల నేను ఉన్నాడా, ఇద్దరు ఒకటేనా లేకపోతే వీడు వేరు వాడు వేరునా, నువ్వు నేను అంటున్నావు, నేనంటే శరీరం నువ్వనే శరీరమే నేనా, అయితే శరీరానికి వేరుగా ఎవడైనా లోపల ఒక నేను ఉన్నాడా, ఊహిదట అంటే మనం కొంచెం లోపల గెలుస్తున్నారు, అది బయటకు వచ్చేస్తానంటున్నాడు, అది ఉపనిషత్తులు చదువుకున్నాడు ఊరుకో ఉంటాడన్నాడు, అది బయటకు వచ్చేస్తానంటున్నాడు, ఈయనేమన్నా లోపలికి వెళ్ళమంటున్నారు, వాడేమో ఉపనిషత్తులు చదువుకుని బయటకు వచ్చేస్తానంటున్నాడు, ఈ భగవాన్ ఏం చేస్తున్నారండి, వాడు లోపలికి వెళ్ళటానికి ప్రవేశ లోపలికి పంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, వాడేం చేస్తున్నాడండి బయటకు వచ్చేస్తానంటే, ఇప్పుడు నేనంటున్నా కదా, నేనంటే దేహమా, లేదా దేశానికి భిన్నంగా ఎవడైనా నేనని వాడు ఒకడు ఉన్నాడా? అది దేశమా అని అడుగుతున్నాడు. నేనని దేశం అంటాను విన్నా అన్నాడు. మరి లోపల ఎవడంటున్నాడో నాకు తెలియదు, కానీ ఎవడో అంటున్నాడని నేనని దేశం మట్టికి అంటాను ఇదన్నాడు. దేశం కాకుండా దేశానికి వేరుగా లోపల మట్టికి ఒకడున్నాడు, ఎవడు సంబడి ఉన్నాడు, అది ఎవడో మనకు తెలియట్లేదు. వాడు అంటున్నాడు నేననే అంటున్నాడు, దేశానికంటే వాడు వేరుగానే ఉన్నాడు. ఆ నేనని వాడు మటుకి దేశానికంటే వేరుగా ఉన్నాడని అంత మటుకు తెలుస్తుంది. ఈ బ్రహ్మము ఆత్మ ఈ చైతన్యం అది తెలియటం లేదు, కానీ ఆ నేనైన వాడు మటుకి దేశానికంటే వేరుగా ఉన్నాడు, దేశం నేనంటున్నది మటుకు అంత మటుకి నా బ్రెయిన్కి అందుతుంది. నేను అంత మటుకి ఆ బ్రెయిన్ నాకు రిసీవ్ చేసుకోగలుగుతాను. ఎవడో దేహం కాదు, దేహం కాదు, లోపల ఎవడో ఉన్నాడు అంటున్నావు. ఆ ఫైన్ ఇట్ లోపల ఎవడో ఉన్నాడని ఒప్పుకుంటున్నావు, ఎవడో ఉన్నాడని ఒప్పుకుంటున్నావు. ఆ నేనైన వాడు దేహం కాదని కూడా నువ్వు ఒప్పుకుంటున్నావు. ఫైన్ ఇట్ అవుట్. ఆ లోపల ఉన్నాడు ఎవడు? ఫైన్ ఇట్ అవుట్. వాడు నేనే అనుకుంటున్నాను, కానీ ఆడెవడో మీరు చెప్పుకుంటున్నారు. ఐ ఎమ్ అనబుల్ టు డీట్. ఆడెవడో నేను చెప్పలేను. వాడెవడో మటుకి నేను చెప్పలేను. ఎవడో ఉన్నాడు దేహానికి వేరుగా మటుకు వాడు ఉన్నట్టు చెప్పిస్తుంది, కానీ వాడు ఎవడో మటుకి నేను చెప్పలేను. వాడు ఒప్పుకుంటున్నాడు. ఐ ఎమ్ అనబుల్ టు డీట్. అది ఎవడో నేను చెప్పడానికి మటుకి నా సార్ అవసరం ఫైన్ ఇట్. అది నాకు చేత కావటం లేదు. అది మీరు దానికి ఏదైనా ఉపాయం చెప్పవలసింది. నువ్వు ఇప్పుడు దేహం ఉన్న సంగతి నీకు తెలుస్తుంది, కానీ గాఢ నిద్రలో మటుకి దేహం గురించి నీకు తెలియటం లేదు. కానీ అక్కడ నువ్వు ఉన్నావా లేదా? దేహం గురించి నీకు తెలియపోయినా నువ్వు ఉన్నావు, నీకు తెలియపోయినా ఉన్నావు నువ్వు. ఏమండి గాఢ నిద్రలో ఎలాగున్నావు? నువ్వు ఆత్మగా మెరుగు వచ్చిన తర్వాత ఏ బుద్ధి వచ్చింది? ఏ బుద్ధి వచ్చేసింది? దేహ బుద్ధి వచ్చేసింది. దేహ బుద్ధి వచ్చినట్టు నాకు ఆత్మ ఏం తెలియటం లేదండి. ఏమి లాజిక్ చూడండి. ఏ ఉపనిషత్తులు ఏమని అన్నారండి? ఉపనిషత్తులో ఏ ఉపని ఇక్కడ ఉపనిషత్తు పండితులు ఉంటే ఇంత అందం చూపించిన ఉపనిషత్తు అక్కడ చూపించు. ఇప్పుడు ఉపనిషత్తులు బాగా చదువుకున్న పండితులు ఉంటే ఇంత డైరెక్ట్ ఎక్స్ప్రెషన్ అండ్ ఆ బ్యూటీస్ వంకర టెంకర్లుగా చెప్పకుండా డైరెక్ట్ గా మిమ్మల్ని తీసుకొచ్చి ఆ డైరెక్ట్ గా చెప్పడంలో ఇందులో అందాలు చూడండి. అంటే ఉపనిషత్తులు కూడా సత్యం గురించి చెప్పినాయి. ఇంత డైరెక్ట్ టీచింగ్ చూడండి. ఇప్పుడు గాఢ నిద్రలోనూ ఉన్నావు. ఎలా ఉన్నావు నువ్వు? నీవుగానే ఉన్నావు. అక్కడ బాడీ కూడా ఏమి లేదా? బాడీ కూడా ఏమి లేదు, కానీ నువ్వు ఉన్నావు. ఎలా ఉన్నావు? నువ్వుగానే ఉన్నావు, ఆత్మగానే ఉన్నావు. ఇప్పుడు ఇది ఆత్మగా ఉండమంటే ఎలా ఉండటం అంటున్నాడు కదా వీడు. అంటే ఇప్పుడు నువ్వు దేహం మెరుకు రాగానే నీకు ఏ భావన వస్తుంది? దేహము నేనే భావన వస్తుంది. దేహము నేననే భావన నీకు ఎప్పుడైతే వచ్చేసిందో గాఢ నిద్రలో నువ్వు ఎలా ఉన్నావు అలా ఉండలేకపోతున్నావు. ఇప్పుడు అలా ఉండలేకపోవడానికి కారణం ఏంటి? దేహము నేననే భావన నీకు వచ్చేసాక నువ్వు ఉండలేకపోతున్నావు. ఈ క్లోజ్ కదండి ఇక్కడ. అంటే అండర్స్టాండింగ్ ముఖ్యం, చాలా ముఖ్యం. సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ అంటే ఎప్పుడైతే మనకు సబ్జెక్ట్ అవగాహన అవుతుందో అప్పుడు ఆచరించాలని బుద్ధి పడుతుంది. మనకు అవగాహన కాకపోతే ఆచరించాలని బుద్ధి మనకి రాదు. స్టిల్ యూ రిమైండ్ ఇన్ స్లీప్ ఆఫ్టర్ వేకింగ్ అప్ యూ హోల్డ్ ద బాడీ అండ్ స్లీప్ ఐ కాంట్ రిలైజ్ సెల్ఫ్. నువ్వు గాఢ నిద్రలో ఆత్మగా ఉన్నావు, మెరుకు రాగానే నీకు దేహ బుద్ధి వస్తుంది. ఆత్మ అంటే ఏంటో నాకు తెలియటం లేదు అంటున్నావు. ఆత్మ నేను పట్టుకోలేకపోతున్నావు, ఆ పట్టుకోలేను అంటున్నావు. దీనికి అన్నింటికి కారణం ఏంటి? ఈ దేహము నేను అనే బుద్ధి నీకు వచ్చిన తర్వాత నువ్వు ఆత్మను కాదనుకుంటున్నావు. ఆత్మగా నువ్వు ఉన్నప్పటికీ నీకు తెలియటం లేదంటున్నావు నువ్వు. అన్నింటికి కారణం ఏంటంటే దేహ బుద్ధి. అన్నింటికి కారణం ఏంటంటే దేహ బుద్ధి. నీకు మెరుకు రాగానే దేహ బుద్ధి వస్తుంది. దేహ బుద్ధి వచ్చిన వెంటనే వస్తువు నీకు నాకు తెలియటం లేదని నువ్వు అంటున్నావు. కానీ ఆ వస్తువుగా నువ్వు దేహ బుద్ధి లేనప్పుడు ఉన్నావు. ఆత్మ గురించి నాకు తెలియటం లేదని నువ్వు అంటున్నావు. ఎప్పుడు అంటున్నావు? దేహ బుద్ధి వచ్చాక అంటున్నావు. నిజట్లో నాకు ఆత్మ గురించి తెలియటం లేదని నువ్వు చెప్పగలవు? అయితే నాకు ఆత్మ తెలియటం లేదని చెప్పేవాడు అక్కడ లేడు. నాకు ఆత్మ తెలియటం లేదని చెప్పేవాడు గాఢ నిద్ర లేడు. ఎక్కడ వచ్చి పట్టుకున్నాడు? జాగ్రత్త అవస్థలోకి వచ్చాక పట్టుకున్నాడు. ఆ చెప్పేవాడు ఎవడు నాకు ఆత్మ గురించి తెలియటం లేదని దేహ బుద్ధి అని వాడే చెప్తున్నాడు. బాగా రెండు క్లోజ్గా వచ్చాయి. ఎంతవరకు అందుకుంటే అంతవరకే అందుకోండి. గాఢ నిద్రలో నీకు ఏర్పాటు కాపురం లేదు. నీకు అర్థమవుతుంది, నువ్వు సెపరేట్ అయ్యలేదు. ఆ ట్రూత్ తోడు నువ్వు అక్కడగా ఉన్నావు. ఆ ట్రూత్కి నువ్వు సెపరేట్ అవ్వలేదు, ఏర్పాటు అవ్వలేదు నువ్వు. అంటే నువ్వు ట్రూత్ తోటి ఎప్పుడు సెపరేట్ అవుతున్నావు? దేహ బుద్ధి వచ్చాక సెపరేట్ అవుతున్నావు. నువ్వు గాఢ నిద్రలో నువ్వు ఎక్కడ ఒకటిగా ఉన్నావు? ఇద్దరుగా ఉన్నావు? ఒకటిగా ఉన్నావు. గాఢ నిద్రలో నువ్వు ఎలా ఉన్నావు? ఒకటిగా ఉన్నావు. మెరుకు వచ్చి మెరుకు రాగానే ఏమవుతున్నావు? ఇద్దరైపోతున్నావు. అంటే నేను ఒకటి వస్తుంది, ఆత్మ తెలియటం లేదని ఒకటి అంటున్నావు. అంటే మెరుకు రాగానే ఏమొచ్చేసింది? నీకేమొచ్చింది? దేహ బుద్ధి వచ్చింది. దేహం ఎప్పుడైతే నీకు స్ఫురించింది అప్పుడు నీకేమొచ్చింది? దేహం వచ్చింది. అప్పుడు నీ ఎగ్జిస్టెన్స్ దేహానికి పరిమితమైంది. అంటే నీ ఎగ్జిస్టెన్స్ దేనికి పరిమితమైంది? దేహానికి పరిమితం. అప్పుడు దేహానికి ఎన్ని అయితే హద్దులు ఉన్నాయో ఆ హద్దులన్నీ నీ మీదకి వచ్చేస్తున్నాయి. ఆ దేహానికి సంబంధించిన వికారాలన్నీ కూడా నీకు వచ్చేస్తున్నాయి. ఏం చేస్తే దేహ బుద్ధి ఈ బాడీ బాగుండే ఈ వికారాలన్నీ కూడా నీకు వచ్చేస్తున్నాయి. ఆ దేహానికి సంబంధించిన లిమిటేషన్స్ అన్ని కూడా నీకు వచ్చేస్తున్నాయి. ఆత్మ తెలియదను ఆత్మ చెబుతాంగా, లేదా దేహగతమైన బుద్ధి చెబుతాం? దేహగతమైన బుద్ధి చెప్తాను. నాకు ఆత్మ తెలియలేదని దేహగతమైన బుద్ధి నీకు చెప్తాను. ఏం దేహగత బుద్ధి? దేహగతమైన బుద్ధి దేనికి పరిమితమైంది? దేనికి పరిమితమైంది? దేహానికే అపరిమితమైంది. ఆ దేహానికి పరిమితమైన బుద్ధికి ఆత్మ ఆ తెలియటం. గాఢ నిద్రలో నాకు ఆత్మ తెలియటం లేదని నువ్వు అంటున్నావా? అంటున్నాడు. ఇంచ దేహానికి పరిమితమైన బుద్ధి అక్కడ లేదు, గాఢ నిద్రలో ఉన్నావు. ఇప్పుడు దేనికి అక్కడ నీకేమి పరిమితి లేదు, మెరుకు రాగానే దేహానికి నువ్వు పరిమితమయ్యావు. దేహానికి ఎప్పుడైతే పరిమితమయ్యావు అప్పుడు మనిషి కూడా నేడొచ్చినట్టు నీ దేహానికి ఎప్పుడైతే పరిమితమయ్యో ఆ బుద్ధి కూడా నీకు దుఃఖం కూడా వచ్చేస్తుంది. అంటే దేహానికి పరిమితమై నువ్వు ఉన్నంతకాలం నీకు దుఃఖం కూడా నీకు వచ్చేస్తుంది, ట్రబుల్స్ కూడా వచ్చేస్తాయి, చావులు వచ్చేస్తాయి, పుట్టుకలు వచ్చేస్తాయి, సంసారం. దేహం వస్తే ఇంద్రియాలు వస్తాయి, ఇంద్రియాలు వస్తే సంసారం వస్తుంది, సంసారం వస్తే దుఃఖం వస్తుంది. దేహ బుద్ధి లేనప్పుడు నువ్వు సుఖంగా శాంతిగా ఉన్నావా అశాంతిగా ఉన్నావా? శాంతిగానే ఉన్నావు. దేహబుద్ధి వచ్చాక నీకేం వస్తుంది? అశాంతి వస్తుంది. అంటే గాఢ నిద్రలో నువ్వు ఎలాగున్నావు? దేహబుద్ధి లేకుండానే అక్కడున్నావు. దేహబుద్ధి లేకుండా ఉండటమే నేచురల్ స్టేట్. ఆ నేచురల్ స్టేట్ నువ్వు సంపాదిస్తే హ్యాపీగా ఉండగలవు. దేహబుద్ధి లేకుండా ఉండటమే నేచురల్ స్టేట్, దేహబుద్ధి కలిగి ఉండటం ఆర్టిఫిషియల్ స్టేట్. దేహబుద్ధి కృత్రిమైన స్టేట్ కాబట్టి గాఢ నిద్రలో పక్క తప్పుకుంటాను. అదే కనుక నేచురల్ స్టేట్ అయితే దేహబుద్ధి గాఢ నిద్రలో కూడా ఉండాలి. అయితే గాఢ నిద్రలో ఉన్న స్టేట్ ఇప్పుడు వేకింగ్ స్టేట్ లో కూడా ఉంది. కానీ నీ దేహబుద్ధి దాన్ని గుర్తించడానికి, దానికి ఉన్న మెచ్యూరిటీ సరిపోవటం లేదు. ఇది బాగా అర్థం చేసుకోండి. గాఢ నిద్రలో దేహబుద్ధి లేదు, గాఢ నిద్రలో దేహబుద్ధి లేదు. ఇప్పుడు దేహబుద్ధి ఉన్న జాగ్రత్త అవస్థలో కూడా ఆ గాఢ నిద్రలో ఉన్న స్టేట్ కనుక ఉంది. అది ఆ స్టేట్ కూడా ఉంది. ఆ స్టేట్ నీకు అనుభవంలోకి రావడానికి నీ దేహబుద్ధి అడ్డొస్తుంది. అధ్యత ఈ అడ్డని నువ్వు తొలగించుకుంటే గాఢ నిద్రలో ఏ స్టేట్ లో ఉన్నావో జాగ్రత్త అవస్థలో ఆ స్టేట్ కూడా నీకు అంటుంది. అప్పుడు న్యాచురల్ గా ఉండగలవు, నార్మల్ గా ఉండగలవు, హ్యాపీగా ఉండగలవు, సేఫ్ గా ఉండగలవు. అంటే ఇప్పుడు ఏదైతే మనం నేను అనుకుంటున్నామో ఆ నేను నేను కాదు, ఆ నేనే నేను అనుకుంటున్నాం. కనీసం ఆ నేనుని మనం డౌట్ చేయటం లేదు. ఏదైతే మనం నేను అనుకుంటున్నాం ఆ నేను మనం ఆ నేను కాదు, ఆ నేనే కాదు, నేనైతే మనం హ్యాపీగానే ఉంటాం. ఆ నేను మనం నేను కాదు కాబట్టి హ్యాపీగా ఉండలేకపోతాం. అంటే ఏదైతే మనం నేను నేను అనుకుంటున్నామో ఆ నేను డౌట్ చేయటం కూడా సాధనలో భాగం. దాన్ని రియలైజ్ చేయలేకపోయినప్పటికీ దాని సోర్స్ ని దాన్ని కనీసం డౌట్ చేయటం కూడా సాధనలో భాగం. ఊరూరు తిరుగుక ఉల్లము నేను గాని అనగా నీ జ్యుతి చూపము అరుణాచల. ఓ అరుణాచలేశ్వరుడు, రుచి నాకు చూపించే వరకు, నీ తేజస్సు నాకు చూపించే వరకు, నీ శాంతి నాకు చూపించే వరకు ఇలా కొంపలంటా ఓళ్ళంటా తిరుగుతూ ఉంటాం. జన్మ జన్మలకి ఇలా తిరుగుతూ ఉంటాం, శవాలను మారుస్తూ ఉంటాం, అలా ఊళ్ళంటా తిరుగుతూనే ఉంటాం. ఎప్పటి వరకు నీ జ్యోతి నీ రుచి మరి నాకు చూపించే వరకు, నువ్వెవరో నాకు తెలియపరిచే వరకు, నీ స్వరూపం నీ ఆనంద స్వరూపం నీ శాంతి స్వరూపం నీ టేస్ట్ ఎలా ఉంటుందో నాకు చూపించే వరకు, నీ తేజస్సు నీ రుచి నాకు చూపించాలి. కానీ నువ్వు నాకు చూపించకపోతే రుచి నాకెలా తెలుస్తుంది? నీ రుచి నాకు చూపించాలి, నువ్వు చూపించవనుకు నాకు ఎలా తెలుస్తుంది? మరి ఇంకెలాగా తిరుగుతూ ఉంటాం. ఊరూరు తిరిగక ఉల్లము నిన్ను గని అనగా నువ్వు ఎంతటి వాడువో తెలియపరిస్తే ఈ మనసు అక్కడ అణుగుతుంది. నువ్వు ఎంతటి వాడో ఈ మనసుకు తెలియదనుకో అక్కడ అది అనగదు. ఇంక ఇలాగే ఓళ్ళంతా తిరుగుతూ ఉంటుంది. నువ్వు ఊరూరు తిరుగక, ఊరూరు తిరుగక ఉల్లము నిన్ను గని అనగా నీ జ్యోతి చూపిస్తే ఈ మనసు అణిగిపోతున్నా, కానీ నీ తేజస్సు చూపిస్తే ఈ మనసు అణిగిపోతుంది, కానీ లేకపోతే ఓ పట్ట అనేది అణుగుతుందా? అంటే ఈ మనసుకు ఏదైనా దీనికంటే హయ్యర్ పవర్ ఏదైనా వస్తువు చూపిస్తే అణుగుతుంది. నీకు అర్థమవుతుంది? దీనికంటే హయ్యర్ పవర్ ఏంటి? మనసుకు తెలియకపోతే నీ సరెండర్ కాదు. ఆ పవర్ నువ్వు కనుక పవర్ చూపిస్తే ఈ మైండ్ అక్కడ సరెండర్ అవుతుంది. నువ్వు చూపించావు నాకు ఇది సరెండర్ కాదు, ఇది అనగదు. అనగదు సరిగ్గా ఆ జన్మ కాజన్మ విజృంభిస్తూనే ఉంటాయి. అంటే నీ తేజస్సును చూపిస్తే ఈ మనస్సు అప్పటి వరకు నేను శవాలు నేసుకుని జన్మ జన్మలకి ఇలా తిరుగుతూ ఉండవలసిందే, ఇలా చచ్చిపోతూ ఉండవలసిందే, పుడుతూ ఉండవలసిందే. ఇంకో ఆల్టర్నేటివ్ కనపడుతుంది. శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ ఆల్.